ಓಂ ಸಭಾಯೈ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮಃ. ಶ್ರೀ ಶಿವಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ಗುರವೇ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಕಾಳಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾಸರಸ್ವತಿ ಸ್ವರೂಪ ಜಗದಂಬಾಯೈ ನಮಃ. ವಿಶ್ವೇಶಂ ಮಾಧವಂಡುಂಡಿಂ ದಂಡಪಾಣಿಂಚ ಭೈರವಂ ವಂದೇ ಕಾಶೀಂ ಗುಹಾಂ ಗಂಗಾಂ ಭವಾನೀಂ ಮಣಿಕರ್ಣಿಕಾಂ ಭೂಮಿಷ್ಠಾಪಿ ನಯತ್ರ ಭೂಃ ತ್ರಿದಿವತೋಪ್ಚುಚ್ಚೈರಧಸ್ಥಾಪಿಯ ಯಾ ಬದ್ಧಾ ಭುವಿ ಮುಕ್ತಿದಾಶ್ಚುರಮೃತಂ ಯಸ್ಯಾಮೃತಾಜಂತವಃ ಯಾ ನಿತ್ಯಂ ತ್ರಿಜಗತ್ ಪವಿತ್ರ ತಟಿನೀ ತೀರೇ ಸುರೈ ಸೇವ್ಯತೆ ಸಾ ಕಾಶೀ ತ್ರಿಪುರಾರಿ ರಾಜನಗರೀ ಪಾಯಾದಪಾಯ ಜಗತ್ ಆನಂದಮಾನಂದವನೇ ವಸಂತಂ ಆನಂದಕಂದಂ ಹತಪಾಪಬೃಂದಂ ವಾರಾಣಸೀನಾಥಮನಾಥನಾಥಂ ಶ್ರೀ ವಿಶ್ವನಾಥಂ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೆ. ಓಂ ನಮಃ ಪುಂಡರೀಕಾಕ್ಷ ಬಾಕ್ಷ್ಯಾಂತಸ್ಯ ಉಚದಾಯಿನೇ ಸಹಸ್ರಶೀರ್ಷಾ ಪುರುಷಃ ಸಹಸ್ರಾಕ್ಷಸಹಸ್ರಪಾತ್ ನಮಾಮಿ ತೇ ಪದದ್ವಂದ್ವಂ ಸರ್ವದ್ವಂದ್ವ ನಿವಾರಕಂ ನಿರ್ದ್ವಂದ್ವಯಾ ಧಿಯಾ ವಿಷ್ಣೋ ಜಿಷ್ಣುವಾದಿ ಸುರವಂದಿತ ಮಾತರ್ಭವಾನಿ ತವ ಪಾದರಜೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ತವ ದಾಸತರೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ನ ಭವಾನಿ ಯಥಾ ಭವೇಸ್ಮಿನ್ ತದ್ವಾಗ್ಭವಾನ್ಯನುದಿನಂ ನ ಪುನರ್ಭವಾನಿ. ಅನ್ನಪೂರ್ಣೇ ಸದಾ ಪೂರ್ಣೇ ಶಂಕರ ಪ್ರಾಣವಲ್ಲಭೆ ಜ್ಞಾನವೈರಾಗ್ಯ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಭಿಕ್ಷಾಂ ದೇಹಿ ಚ ಪಾರ್ವತಿ ದೇವಿ ಸುರೇಶ್ವರಿ ಭಗವತಿ ಗಂಗೆ ತ್ರಿಭುವನ ತಾರಿಣಿ ತರಳ ತರಂಗೆ ಶಂಕರ ಮೌಳಿ ವಿಹಾರಿಣಿ ವಿಮಲೆ ಮಮ ಮತಿರಸ್ತಂ ತವ ಚರಣಯುಗಳೆ ಡುಂಡಿರಾಜಂ ಗಣೇಶಾನಂ ಸರ್ವವಿಘ್ನೌಘನಶನಂ ತಂ ವಂದೇ ವಿಶ್ವನಾಥಸ್ಯ ಪ್ರಿಯಪುತ್ರಂ ಶಿವಾಪ್ತಯೇ ದೇವರಾಜ ಸೇವ್ಯಮಾನ ಪಾವನಾಂಘ್ರಿ ಪಂಕಜಂ ವ್ಯಾಳಯಜ್ಞಸೂತ್ರಮಿಂದುಶೇಖರಂ ಕೃಪಾಕರಂ ನಾರದಾದಿಯೋಗಿವೃಂದ ವಂದಿತಂ ದಿಗಂಬರಂ ಕಾಶಿಕಾಪುರಾಧಿನಾಥ ಕಾಲಭೈರವಂ ಭಜೆ ರತ್ನಭದ್ರಾಂಗಜೋದ್ಭೂತಂ ಪೂರ್ಣಭದ್ರಸುತೋತ್ತಮಂ ವಿಶ್ವೇಶ್ವರ ಪ್ರಿಯಂ ಯಕ್ಷಂ ವಂದೇಹಂ ದಂಡನಾಯಕಂ ಶ್ರೀ ಸರ್ವೌಘನಾಶಿನೀಂ ದೇವೀಂ ನಮಾಮಿ ಮಣಿಕರ್ಣಿಕಾಂ ಮೋಕ್ಷದಾತ್ರೀಂ ಪೂತತಮಾಂ ಶ್ರೇಯೋ ರೂಪಾಂ ಶಿವಪ್ರಿಯಾಂ ಶಾರದಾ ಶಾರದಾಂಬೋಜ ವದನಾ ವದನಾಂಬುಜೆ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿ ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್ ಗುರವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ಭಿಷಜೇ ಭವರೋಗಿಣಂ ನಿಧಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮಃ. ವ್ಯಾಸಂ ವಸಿಷ್ಠನಪ್ತಾರಂ ಶಕ್ತೇಃ ಪೌತ್ರಮಕಲ್ಮಷಂ ಪರಾಶರಾತ್ಮಜಂ ವಂದೇ ಸುಗತಾದಂ ತಪೋನಿಧಿಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ಅಜ್ಞಾನಾಂ ಜಾಹ್ನವೀತೀರ್ಥಂ ವಿದ್ಯಾತೀರ್ಥಂ ವಿವೇಕಿನಾಂ ಸರ್ವೇಷಾಂ ಸುಖದಂ ತೀರ್ಥಂ ಭಾರತೀತೀರ್ಥಮಾಶ್ರಯ ಪರಮಹಂಸ ಪರಿವರಾಜಕಾಚಾರ್ಯ ಶ್ರೀ 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 ಭಾರತೀತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿ ಶ್ರೀ ಚರಣಲಕು ಶ್ರೀ ಶ್ರೀ ವಿಧುಶೇಖರ ಭಾರತೀ ಸ್ವಾಮುಲ ವಾರಿ ಯೊಕ್ಕ ದಿವ್ಯ ಪಾದಾರವಿಂದಮುಲಕು ನಮಸ್ಕರಿಸಿ ವ್ಯಾಸಪ್ರೋಕ್ತಮೈನ ಸ್ಕಂದ ಪುರಾಣ ಅಂತರ್ಗತ ಕಾಶಿ ಖಂಡ ಪ್ರವಚನ ಪ್ರಾರಂಭಿಸುಕುಂದಾಂ. ನಿನ್ನ ಮೊನ್ನ ಕಾಲಭೈರವುಡು ಅಲಾಗೇ ದಂಡಪಾಣಿ ವಾರಿ ಯೊಕ್ಕ ವೃತ್ತಾಂತಾಲನ್ನೀ ಕೂಡ ನಿನ್ನ ಏನೇ ಇರೋದು ಕಾಶಿಲೋ ಪ್ರಧಾನಮೈನಟುವಂಟಿ ತೀರ್ಥಂ ಚಾಲಾ ಗೊಪ್ಪ ತೀರ್ಥಂ ಜ್ಞಾನವಾಪಿ అది విశ్వేశ్వరుని మందిరం ఆవరణలో ఉన్నది. అంటే ఒక రకంగా మసీదుకు దక్షిణంగా ఉంటూ ఉంటుంది పెద్ద బావి, జ్ఞానవాపి అంటారు అది. అక్కడ ఒక పీఠం ఉంటుంది వేసి కూర్చోవడానికి, అది వ్యాసుడు వారు అక్కడ కూర్చొని కాశీ గొప్పతనాన్ని గురించి వర్ణించినటువంటి చోటు అది వ్యాసపీఠం అని చెప్పిన అంటూ ఉంటారు. ఆ జ్ఞానవాపి యొక్క గొప్పతనం, అసలు ఆ వాపి ఎలా ఆవిర్భవించింది, దాని గురించినటువంటి గొప్పతనాన్ని తెలిపే కథ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవాళ ఈరోజు వివరించుకోవటం జరుగుతుంది. రెస్టిల వారు అడుగుతున్నారు, స్వామి కుమారస్వామి, జ్ఞానతీర్థం యొక్క మహిమ నాకు చెప్పవయ్యా. దేవతలు కూడా జ్ఞానవాపిని గురించి ప్రశంస చేస్తూ ఉంటారు, అటువంటి జ్ఞానవాపి ప్రభావాన్ని నాకు చెప్పవలసిందని అడిగితే కుమారస్వామి చెబుతూ ఉన్నారండి, జ్ఞానవాపి యొక్క ఉత్పత్తిని చెబుతున్నానయ్యా, అది వినటం వల్ల పాపములన్నీ కూడా నశిస్తాయి. పూర్వం సత్యయుగంలో అంటే కృతయుగంలో ఈశానుడు, ఈశాన దిక్కుకు అధిపతి అయినటువంటి ఈశానుడు మొత్తం భూమండలం అంతా, బ్రహ్మాండం అంతా స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో వర్షాలు పడలేదు, కరువు కాటకాలు వచ్చినాయి, క్షామం ఏర్పడింది. ఎక్కడ నదులేమిటి, సరోవరాలేంటి, వాపి కూప తటాకాలేంటి, అన్నీ ఎండిపోయినాయి. ఒక సముద్రాలలో ఉన్నది తప్ప మిగిలిన చోట ఎక్కడా నీరు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. బాగా దాహమైంది. తిరిగాడు తిరిగాడు తిరిగాడు, వారాణసికి చేరుకున్నాడు ఆ ఈశానుడు. చేరుకున్నటువంటి తర్వాత అక్కడ విశ్వేశ్వరుని యొక్క లింగమును చూచాడు. ఆ విశ్వేశ్వరుడి యొక్క లింగం ఎలాంటిదో వర్ణిస్తున్నారని, నిర్వాణ కమలాక్షేత్రం శ్రీమదానందకాననం మహాశ్మశానం సర్వేషాం బీజానాం పరమోశరం. ఈ భూమండలంలో అది మోక్షలక్ష్మి యొక్క క్షేత్రం, ఆనందకాననం అది, ఊషరక్షేత్రం. ఊషరక్షేత్రంలో ఏ విత్తనం వేసినప్పటికీ అది మొలకెత్తదు. కర్మబీజములకు అది ఊషరక్షేత్రం. ఇంకా కర్మబీజములు అంకురించవు ఆ క్షేత్రమును సేవించడం వల్ల, అందువల్ల మళ్ళీ తిరిగి జన్మ ఉండదు అని. అది ఊషరక్షేత్రము కర్మబీజాలకి. అది మహాశ్మశానము, మహాభూతములన్నీ కూడా ప్రళయకాలంలో అక్కడ శవములై శయనిస్తూ ఉంటాయి. ఎవరైతే మరణిస్తారో, దీర్ఘనిద్రను పొందుతారో, ఆ ప్రాణులందరికీ కూడా జ్ఞానమును అనుగ్రహించేటువంటి క్షేత్రం. సంసార సాగరంలో తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళకు ఉంటారే, వాళ్ళందరినీ కూడా సముద్రం నుండి తరింపజేసేటువంటి నౌక లాంటిది, నావ లాంటిది అది. యాతాయాతాతి సంకిన్న జంతు విశ్రామ మండపం. వస్తూ పోతూ మరణించడం, మళ్ళీ పుట్టడం, మరణించడం, పుట్టడం, గర్భవాసం, మళ్ళీ మరణించడం, ఈ రకంగా అనేక జన్మలు ఎత్తుతూ ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి జీవ మనకు వాళ్ళందరికీ విశ్రాంతి మండపం. ఇంకా మళ్ళీ తిరిగి జన్మ లేకుండా చేసేటువంటిది. ఎన్నో జన్మజన్మలుగా వాసనా రూపంలో వస్తున్నటువంటి పాప పుణ్యరూప కర్మసూత్రములను భంజింపజేసేటువంటిది. కర్మసూత్రములు భంజింపబడితే ఇంకా జన్మ ఉండదు. సచ్చిదానంద నిలయమైనటువంటిది, సత్యం జ్ఞానం అనంతం ఆనందం అని ఏదైతే చెప్పారో అటువంటి సచ్చిదానంద బ్రహ్మకు నిలయమైనటువంటిది, సాక్షాత్తు పరబ్రహ్మ రసాయనమైనటువంటిది, సుఖ సమూహమును కలుగజేసేటువంటిది, మోక్ష సాధనమును సిద్ధింపజేసేటువంటిది అటువంటి కాశీక్షేత్రానికి విచ్చేశారు. వేదవ్యాసుల వారు కాశీని గురించి వర్ణిస్తుంటే మాత్రం ఆయన ఆయనే మర్చిపోయి మళ్ళీ మళ్ళీ అనేకమైనటువంటి ఉపమానాలతో వర్ణిస్తూ ఉంటారు. మహానుభావుడు వచ్చిండి తన యొక్క త్రిశూలంతో, త్రిశూలం ధరించి వచ్చాడు ఆయన. ఆలులోకే మహాలింగన్ వైకుంఠ పరమేష్ఠినో విశ్వేశ్వరలింగాన్ని చూచాడు. దీని ఆవిర్భవాన్ని గురించి ఇదివరకు చెప్పుకున్నాం. ఎప్పుడు ఆవిర్భవించిందయ్యా ఇదంటే, బ్రహ్మ యజ్ఞరూపంలో ఉన్నటువంటి విష్ణుడు, విష్ణుమూర్తి యజ్ఞుని యొక్క రూపంలో ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఎవరు పరతత్వం ఏమిటని కలహం వచ్చింది కదా, వారిద్దరి మధ్య అప్పుడు ఆవిర్భవించింది విశ్వేశ్వరలింగం. మనం ఇద్దరు కథలో చెప్పుకున్నాం. ఆ కాలభైరవుడు కూడా అప్పుడే ఆ కోపంలో నుంచి వచ్చి బ్రహ్మగారి శిరస్సును ఖండించాడు. ఆ సందర్భంలో బ్రహ్మ యజ్ఞుని యొక్క వివాద సందర్భంలో వారిద్దరి మధ్య ఆవిర్భవించినటువంటి లింగము ఈ విశ్వేశ్వరలింగం. అటువంటి విశ్వేశ్వరలింగాన్ని చూచాడు. జ్యోతిర్మయీభి మాలాభి పరిత, జ్యోతిర్మయమైనటువంటి మాలలతో కాంతులతో విరాజిల్లుతూ ఉన్నది. దేవతలు ఋషులు అందరూ కూడా నిత్యము సేవిస్తూ ఉండేటువంటిది. సిద్ధులు యోగులు మొదలైనటువంటి వాళ్ళందరూ నిరంతరము వారి చేత పూజింపబడేది. గంధర్వులందరూ, గంధర్వులు, చారణులు వీళ్ళందరూ కూడా ఆ విశ్వేశ్వరుని యొక్క ప్రభావాన్ని గానం చేస్తూ ఉండి ఉంటారు. అలాగే సేవ్యమానం అనేక అప్సరసలందరూ కూడా వచ్చి నృత్యములు మొదలైనటువంటి వాటి చేతను ఆ స్వామిని సంతృప్తిపరుస్తూ ఉంటూ ఉంటారు. నీరాజనములు ఇస్తూ ఉంటారు. నాగకన్యలందరూ కూడా వచ్చి విద్యాధరులు, కిన్నరులు వీళ్ళందరూ కూడా మూడు పూటలు కూడా చక్కగా అక్కడ అలంకారములు చేస్తూ ఉంటూ ఉంటారు. దేవతా స్త్రీలు చామరములు పట్టుకొని వీచుతూ ఉంటారు. అస్య ఈశానస్య తల్లింగం దృష్ట్వా ఇచ్చేత్యభవత్ తదా. అటువంటి విశ్వనాథలింగాన్ని చూచేటప్పటికీ ఆయనకు కోరిక కలిగింది. ఏమిటయా అంటే, స్నపయామి మహాలింగం కలశైహి శీతలైర్జలైహి, చల్లటి నీళ్లతో కుంభాభిషేకం చేద్దాము ఈ విశ్వనాథుడికి, సహస్ర ఘటాభిషేకం చేద్దామని కోరిక కలిగింది. నీళ్లే లేవాయి. అప్పుడు ఏం చేశాడయ్యా అంటే, తన త్రిశూలంతో తవ్వాడండి. భూమి పొరలు దాటుకుని ఆ త్రిశూలం లోపలికి వెళ్ళింది. అందులో నుంచి చల్లటి మధురమైన అమృతప్రాయమైనటువంటి జలము భూమండలమున కంటే ఇంకా రెండు మూడు అంతలు ఎక్కువ జలం అంత వచ్చేసేసింది, పైకి వచ్చేసిందండి. కుండం, కుండాన్ని దవ్వేశాడు వెంటనే ఆ రుద్రుడు, ఆ ఈశానుడు. పృథివ్యావరణ అంభాంసి నిష్క్రాంతాని తదామునే, లోపల ఆవరణలో నుంచి నీరు భూప్రమాణాత్ దశగుణై, భూప్రమాణం కంటే 10 రెట్లు ఎక్కువ జలం వచ్చేసేసిందండి. ఆ భూమండలం అంతా కూడా జలంతో నిండిపోయింది. ఆ చక్కటి ఎవ్వరూ అంతవరకు స్పృశించాలి ఆ జలాన్ని. ఆ జలము ఎవ్వరి చేత అంతవరకు స్పృశింపబడలేదండి. ఎవ్వరూ స్పృశింపనటువంటి జలం, అటువంటి జలంతో అభిషేకం చేయాలి. మనం వాడిన జలంతో చేయకూడదు ఇంకా మన స్వకార్యములకు. ఎవ్వరూ అంతవరకు తాకనటువంటిది ఆ జలం. ఏ ప్రాణులు కూడా చక్కగా చల్లగా ఉన్నటువంటిది, జాజ్యమును పోగొట్టేటువంటిది, పాపములను నశింపజేసేటువంటిది, సజ్జనుల యొక్క మనస్సు వలె స్వచ్ఛంగా ఉన్నటువంటిది. జ్యోత్స్నావత్, వెన్నెలలాగా చాలా మంచి తెల్లని కాంతులతో ఉన్నటువంటిది. పరమేశ్వరుడు యొక్క శివనామం శంభు శివ శివ అంటే ఎంత పవిత్రమో అంత పవిత్రమైనటువంటిది, జలాలతో కూడినటువంటిది, అమృతంలాగా చక్కగా మధురంగా ఉన్నటువంటిది. స్పర్శ తగిలితేనే ఆనందం కలుగుతున్నది. సుఖ ఎట్లా గోవు యొక్క శరీరము వలె సుఖస్పర్శ కలిగింది. గోవు యొక్క, స్వామి పోలికలు చూడండి ఎలా ఇస్తుంటాడు వ్యాసుల వారు, గోవు యొక్క శరీర స్పర్శ మనకు ఎంత సుఖాన్ని కలిగిస్తుందో అంత సుఖాన్ని కలిగించేటువంటిది. నిష్పాపధీవత్ గంభీరై, పాపము లేనటువంటి వాళ్ళ హృదయం ఎంత గంభీరంగా ఉంటుందో అంత గంభీరమైనటువంటిదిట. పాపములను, పాపుల యొక్క పాపములను నశింపజేసి సుఖమును కలిగించేటువంటిది. అలాంటి దాన్ని విజితాబ్జ మహాగంధై, పద్మగంధముల కంటే కూడా పరిమళవంతమైనటువంటిది, చక్కగా పాటలీ పుష్పముల కంటే మనోహరంగా సువాసనలు వెదజల్లుతూ ఉన్నటువంటిది. ఇదివరకు ఎవ్వరూ కూడా ఇటువంటి జలాన్ని చూడాల. మనస్సుకు నేత్రములకు ఆహ్లాదం కలిగించేటువంటిది. అజ్ఞానమనేటువంటి తాపము చేత తప్తులైనటువంటి ప్రాణులకు రక్షణ కలిగించేటువంటిది. పంచామృత కలశముల చేత స్నానం చేయిస్తే కంటే కూడా ఈ జలంతో స్నానం చేయిస్తే అధిక ఫలము ఇచ్చేటువంటిది. శ్రద్ధోపస్పరిశి హృదయాలింగాత్రిత త్రితయే హేతువి, శ్రద్ధతో ఆ లింగమును గనక ఆచమిస్తే తాకితే మన హృదయంలో 3 లింగములు ఏర్పడతాయిట, లింగమయమైపోతుంది మన యొక్క శరీరం. అజ్ఞాన తిమిరా అర్కాభై జ్ఞానదాన నిదే, ఈ అజ్ఞానం అనేటువంటి చీకటిలో కూడినటువంటి మనకు సూర్యుడిలాగా స్వచ్ఛమైనటువంటి ఆ జ్ఞానాన్ని, మనకు వెలుగులాంటి జ్ఞానమును ఇచ్చేటువంటివి ఆ జలాలు. అలాంటిది పార్వతీదేవి స్పర్శ కంటే శివుడికి ఇంకా అధిక సుఖాన్ని ఇచ్చేటువంటివి. మహావృధ యజ్ఞయాగాదుల్లో అవబృధ స్నానం చేస్తారు, దానికంటే పరిశుద్ధమైనటువంటిది. అలా 1000 కలశాలతో సహస్రఘటాభిషేకం చేశాడండి ఆ విశ్వేశ్వర లింగానికి మహానుభావుడు. 1000 సార్లుట సహస్రకృత్వ స్నపయామాస సంహృష్ట మానస, ఎంతో సంతోషంతో ఘటాభిషేకం చేశాడు. విశ్వాత్ముడైనటువంటి విశ్వ లోచనుడైనటువంటి ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు విశ్వనాథుడు. అంటున్నాడు ఆ ఈశానేశ్వరుడితో, నాయనా నేను ప్రసన్నుడనైనాను, నువ్వు చేసినటువంటి ఈ స్వచ్ఛమైనటువంటి ఎవరు స్పృశించనటువంటి ఈ శుద్ధ జలంతో నువ్వు నాకు అభిషేకం చేసావు సహస్రకటాభిషేకం, నీకు నేను చాలా సంతోషించానయ్యా. నువ్వు చేసిన పని అపూర్వమైనది, నాకు చాలా ప్రీతికరమైనది, కాబట్టి వరం కోరుకో ఇస్తాను అన్నాడు. నీకు ఇవ్వరాని వరం ఏముంటుందయ్యా అన్నాడు. ఎవరినైనా అంతేనండి ఆయన, ఆశుతోషుడు, తొందరగా మనల్ని అనుగ్రహించే దేవుడు పరమేశ్వరుడు అన్నమాట. అయితే మీరు ప్రసన్నులైతే నేను వరం నాకు ఇవ్వడానికి నాకు అర్హత ఉంటే, తదేతద్ అతులం తీర్థం తవ నామనాస్తు శంకర, నీ పేరుతో ఈ తీర్థం వ్యవహరింపబడాలి అన్నాడు. శివుని పేరుతో వ్యవహరింపబడాలంటే శివతీర్థం అవుతుంది. శివము అంటే అర్థం ఏమిటంటే జ్ఞానము అని అర్థం. అంటే శివతీర్థం అంటే ఏమిటన్నమాట అర్థం, జ్ఞానతీర్థం అనమాట. శివుడు జ్ఞానస్వరూపుడే, జ్ఞానఘనుడే. ఆ శివ నీ పేరుతో వ్యవహరింపబడాలని అడిగాడు, అందువల్ల అది శివతీర్థమే. శివశబ్దానికి అర్థం వాక్యార్థ కోవిదులు ఏమని చెబుతున్నారే అంటే జ్ఞానం అని చెబుతున్నారు. ఆ కారణంగా అది జ్ఞానతీర్థమైంది, జ్ఞానవాపి అయిందనమాట. జ్ఞానమును అనుగ్రహిస్తుంది అనమాట ఆ తీర్థ జలం. త్రిలోక్యాం, అప్పుడు విశ్వేశ్వరుడు అంటున్నాడు, ఈ ముల్లోకముల్లో ఎన్ని తీర్థాలున్నాయో అవన్నీ కూడా అన్ని తీర్థముల కంటే ఇది శివతీర్థము, అంటే మంగళకరమైన తీర్థము, శివుని యొక్క తీర్థం, జ్ఞానతీర్థం. శివమంటే జ్ఞానమని అర్థము. తర్వాత అది ఆ జ్ఞానమే ద్రవీభవించి ద్రవమయ్యి ఈ జ్ఞానవాపిగా ఆవిర్భవించింది అని చెప్పి చెప్పారు ఈ కుండంగా. అతో అందుకే దీనికి జ్ఞానకుండము, జ్ఞానవాపి అనేటువంటి పేరు కూడా సార్థకమైంది. ఇది ముల్లోకాలలో ఈ జలాన్ని స్పర్శించడం వల్లనే సర్వపాపముల నుండి విముక్తులవుతారు. ఈ జ్ఞాన తీర్థం ఉందే జ్ఞానవాపి, తాకుతేదాలు సంస్పర్శ వల్ల అశ్వమేధయాగం ఫలం వస్తుంది. దీన్ని స్పృశించి ఆచమనం గనక చేస్తే రాజసూయ అశ్వమేధయాగములు రెండు చేసిన ఫలితం వస్తుంది. ఇక్కడ గనకనే పిండ ప్రదానం గనక చేస్తే పితృలను ఉద్దేశించి గయ్యలో స్నానం చేసి పితామహాదులను సంతృప్తిపరిస్తే ఎంతటి ఫలం వస్తుందో ఇక్కడ శ్రాద్ధకర్మ వల్ల అంత ఫలితం వస్తుంది. యతిపాత యోగం అంటే ఇదివరకు మనం చెప్పుకున్నాం, ఆదివారము అమావాస్య లేదా గురు పుష్య శిత అష్టమ్యం అని కూడా ఈ రెండు రకాలుగా ఉన్నది. వ్యతిపాత యోగం అంటే అంటే గురువారం రావాలి, పుష్యమీ నక్షత్రం రావాలి, కృష్ణపక్షంలో అష్టమి వచ్చినా కూడా వ్యతిపాతం అని అంటున్నారు. అటువంటి రోజుల్లో గనక శ్రాద్ధం గనక చేసినట్లయితే గయ్య కంటే కూడా కోటి రెట్లు అధికం అవుతుంది. పితృదేవతలు బాగా సంతృప్తి చెందుతూ ఉంటారు. పుష్కరంలో చేసినటువంటి పుష్కర తీర్థంలో చేస్తే ఇది పిండదానం పితృదేవతలకు అంతకంటే కోటి రెట్లు అధిక ఫలం ఇస్తుంది. అలాగే కురుక్షేత్రంలో సూర్యగ్రహణం అప్పుడు కనుక చేసినట్లయితే పిండ ప్రదానం చాలా గొప్పది. దానికంటే కూడానే రోజు రోజుకు ఆ పితృదేవతలకు సంతృప్తి కలుగుతూ ఉంటుంది. ఇక్కడ పిండ నిర్వాపణం కనుక చేసినట్లయితే మోదంతే శివలోకేతే యావదాభూత సంప్లవం, ఆ పితృదేవతలు మహాప్రళయం వచ్చేంతవరకు మళ్ళీ ప్రళయం ఏర్పడేంత వరకు హాయిగా ఆ లోకంలో సంచరిస్తూ ఉంటారు. వారి వారి లోకాలలో ఎక్కడ ఉంటే అక్కడ, ముఖ్యంగా జ్ఞానం మీరు వెళ్ళినప్పుడు ఇవి కలిసి వస్తే ఇవి చూడండి. జ్ఞానం తీర్థంలో స్నానం చేయడానికి వీలైతే ప్రయత్నం చేయండి. తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళాలి మనం అక్కడికి. ఒకవేళ ముందు రోజు వెళ్ళి రేపు వస్తామని చెబితే మంచిది. అక్కడ జ్ఞానవాపి దగ్గర కూర్చొని ఉన్నాయి, వాళ్ళు రమ్మంటారు 5, 5:30 కల్లా వెళితే 5 ఇంటికెళ్ళ మనం. అక్కడ బావి ఆ బకెట్తో తోడి పెద్ద బకెట ఉంటుంది, అంత ఎత్తు బకెట, 2 బకెట్ల వరకు మనకి ఇస్తారు. మనం తోచింది ఏదో 50 100 వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. అక్కడ మనకు ఆ 2 బకెటాల్లో హాయిగా స్నానం చేయొచ్చు అన్నమాట. ఆ రకంగా వసతి ఉన్నది. అది ఎప్పుడైతే ఈ రోజులైతే మరీ మంచిది. అష్టమి, చతుర్దశి, తర్వాత ఏకాదశి లేదా సోమవారం, ఈ 4 రోజులు చాలా ముఖ్యమైనటువంటి తిథులేమో అష్టమి, చతుర్దశి, ఏకాదశి, వారాల్లోనేమో సోమవారం. ఈ రోజుల్లో చేయాలన్నమాట. అక్కడ అయితే అష్టమి చతుర్దశి ఏకాదశిలో ఉపవాసం ఉండి మొదట్లో అక్కడ స్నానం చేసి ఆ తీర్థం సేవిస్తే ఆ తీర్థంతో పరమేశ్వర విశ్వనాథుడికి అభిషేకం చేయాలి. అందుకే మన వాళ్ళు కొంతమంది కాశీవాసులు తెలిసిన వాళ్ళే అయితే ఇక్కడ దిగ్బంధం, ఏకాయికన జ్ఞానవాపి దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళ మనమే 4వ గేట్ జ్ఞానవాపి గేట్ అంటారు, అటు నుంచి వస్తే ముందు జ్ఞానవాపికి వస్తాం. మళ్ళీ అక్కడ జనం ఎంత ఉంటారో తెలియదు. డుండి గణపతిని చూడటానికి వీళ్ళ మరి ఇటు మెయిన్ గేట్లో నుంచి వస్తే డుండి గణపతి మనకు కనిపిస్తాడు, కానీ ఇటు వెళ్తే విశ్వనాథుడి దగ్గరికి వెళ్తాం, కానీ జ్ఞానవాపి వెళ్ళాలంటే విశ్వనాథుడిని దర్శించి అవతలకి వెళ్ళాలి. అట్లా వెళ్తే వాకిట్లో నుంచి మళ్ళీ వెనక్కు రానివాడు, మళ్ళీ క్యూ ఉన్నట్లయితే మళ్ళీ ఇదంతా కష్టం అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మరి ఆయా ఎవరు పడితే వాళ్ళు రాకుండా రక్షకులు ఉన్నారని ముందు ముందు చెబుతున్నారు. ఈ పోలీసులు రక్షకులుగా ఉన్నారేమో అందరికీ ప్రాప్తి కలిగించకుండా అనిపిస్తూ ఉంటుంది అక్కడ ఆ వ్యూహం చూస్తూ ఉంటే. ఏదైనా వీళ్ళు చూసుకొని ఏదో రకంగానే ముందు అక్కడికి వెళ్ళి కనీసం ఆ నీరు ఆచమనం చేసి కొని ఆ నీరు కాస్త సీసాలో పోసుకొని ఆ నీటితో వచ్చి విశ్వనాథుడికి అభిషేకం చేస్తే చాలా మంచిదన్నమాట. ఈ హృదయే తస్య జాయంతే త్రీణి లింగాన్యశంసేం. అతని హృదయంలో మూడు లింగములు ఉంటాయి, లింగమయుడైపోతాడు అతడు. ఇంకెంత పవిత్రుడో చూడండి. ఈశానతీర్థే యస్నాత్వా విశేషాత్, ముఖ్యంగా సోమవారం చాలా మంచిది. అక్కడ దేవర్షి పితృదేవతల్ని అందరినీ తర్పణం ఇడవాలి, నీ యథాశక్తిగా స్వశక్తిత అన్నాడు, దానాలు ఇచ్చుకోండి. తర్వాతనే విశ్వనాథుడి యొక్క లింగమును పూజించండి చక్కగా మహావైభవంతో. ఇక్కడ కూడానే అనేకమైన సంపదలు యథాశక్తిగా ఇచ్చినట్లయితే వాడు ఇంకా ధన్యుడు, ఈ జన్మ తరించినట్లే వాడికి అన్నాడు. ఇక్కడ కనుక సంధ్యావందనం చేస్తే ఏమవుతుంది అంటే మనం సకాల సంధ్యావందనం చేయని దోషాలన్నీ పోతాయిటండి. సకాలంలో తెల్లవారుజామున బ్రాహ్మీముహూర్తంలో లేచి సూర్యోదయం అవుతుండగా చేయాలి కదా, మధ్యాహ్నం చేయాలి, సాయంకాలం చేయాలిగా. అక్కడ సంధ్యావందనం చేస్తే మనం ఆ సకాలంలో చేయని ఆ లోపాలన్నీ పోతూ ఉంటాయి. ఇది శివతీర్థం, దీన్నే జ్ఞానతీర్థం, తారకతీర్థం. తారకం అంటే తరింపజేసేది, అందువల్ల తారకతీర్థం, మోక్షతీర్థం ఇది ఇది అని చెప్పేది నిశ్చయంగా. దీన్ని స్మరించడం వల్లనే పాపములన్నీ కూడా నశించిపోతాయి. దీని దర్శనం వల్ల, స్పర్శనం వల్ల, స్నానం వల్ల, పానం వల్ల అన్నీ పురుషార్థములు నాలుగు కూడా సిద్ధిస్తాయి. రకరకాల భూతప్రేత పిశాచాలు జ్వరాలు ఇవన్నీ కూడా శాంతిస్తాయి. జ్ఞానోద తీర్థ పానీయై లింగం యస్నాపయేత్ సుధీ. విజ్ఞుడైన వాడు, జ్ఞాని అయిన వాడు, కాశీ మహాత్మ్యం జ్ఞానవాపి ప్రభావం తెలిసినటువంటి వాడు జ్ఞానోద తీర్థ జలంతో ఎవరైతే విశ్వేశ్వరలింగాన్ని స్నానం చేయిస్తారో సర్వతీర్థోదకైస్తేన ధ్రువం సంస్నాపితం భవే. అన్ని తీర్థ జలములతో ఆ విశ్వేశ్వరుణ్ణి స్నానం చేయించిన ఫలితం వస్తుందండి. జ్ఞానరూపోహమేవాత్ర ద్రవమూర్తి. జ్ఞానరూపుడనైన నేనే ద్రవరూపం ధరించి ఈ తీర్థంలో నేను ఉన్నాను అంటున్నాడండి పరమేశ్వరుడు. ఇది జాడ్యమును విధ్వంసం చేసేటువంటిది, జ్ఞానోపదేశం చేసేటువంటిది ఈ తీర్థం అని ఈ రకంగా ఈశానుడికి వరములిచ్చి ఆ విశ్వనాథుడు అంతర్ధానం చెందాడు. అప్పుడు ఈశానుడు తను చాలా కృతకృత్యుడైన అయినానని చెప్పి అనుకున్నాడు. అప్పుడు ఆ నీళ్లు త్రాగాడండి, దాహమై కదా ఇక్కడికి వచ్చింది ఆనందవనానికి. ఇప్పుడు ఆ జలాన్ని, ఆ జ్ఞానవాపి తీర్థమును అప్పుడు త్రాగాడనమాట. శివునికి అభిషేకం చేసి ఆ పరమోదకాన్ని అవాప్తవాన్ పరం జ్ఞానం ఏన నిర్వృతిమాప్తవాన్. ఆ తర్వాత ఆయన పరమజ్ఞానాన్ని పొందాడు, తద్వారా అతడు ఆనందాన్ని బాగా పొందాడనమాట. తర్వాత ముక్తుడైనాడు అని చెప్పి మళ్ళీ కుమారస్వామి చెబుతున్నాడు. ఈ విషయంలో నీకు ఒక కథ చెబుతానయ్యా, దృష్టాంతంగా జరిగిన కథ అని చెప్పి చెబుతూ ఉన్నారు. అది జ్ఞానవాపి దగ్గర జరిగినటువంటి కథయ్యా, అది చెబుతున్నాను శ్రద్ధగా విను. కాశీలో హరిస్వామి అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడయ్యా, హరిస్వామి అని ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. ఆయనకు ఒక కుమార్తె ఉన్నది, ఆమె చాలా మంచి ఉత్తమ గుణ సంపన్నురాలు, శీల సంపన్నురాలు, మహాసౌందర్య రాశయ్యా, అన్ని కళలలో కుశలురాలైనటువంటిది. ఆమె కోకిల కంటే కూడా మధుర కంఠ ధ్వని కలిగినటువంటిది. అలాంటి స్త్రీ కిన్నరుల్లో లేరు, దేవతల్లో లేరు, విద్యాధరుల్లో లేరు, నాగకన్యల్లో లేరు, గంధర్వుల్లో లేరు, అసురకన్యల్లో లేరు. సర్వ సౌందర్య నిలయ సర్వ లక్షణ కని ఆమె. కానీ ఈ రకంగా ఆమెను వర్ణిస్తూ వచ్చారు ఆమె సౌందర్యాన్ని. పునః గుణైర్ గుణైత నితంబే సా ప్రత్యహం జ్ఞానవాప్యాం స్నాయం స్నాయం శివాలయే. ప్రతిరోజు విశ్వనాథుడి ఆలయానికి వచ్చే ఈ హరిస్వామి కూతురు, ఈమె పేరు సుశీల ప్రస్తుత జన్మలో, ఈ జన్మలో. వచ్చి అక్కడ అజ్ఞానవాపి దగ్గర ఉన్నది ఆ శివాలయంలో, అక్కడ ఈ నీళ్లతో ఆ చుట్టూ కూడానే ఊడుస్తూ ఉంటుంది, కడుగుతూ ఉంటుంది. ఆ ప్రాంతం అంతా జ్ఞానవాపి దగ్గరే ఎక్కువగా ఉంటుంది. ఆ విశ్వనాథుడిని అర్చిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతం అంతా చక్కగా ఊడుస్తుంది, ముగ్గులేసి నీళ్లు చల్లుతుంది, ముగ్గులేస్తూ ఉంటుంది. సమార్జనాది కర్మలన్నీ చేస్తూ ఉంటుంది, చాలా భక్తి ప్రపత్తులతో చేస్తూ ఉంది. తత్పాద ప్రతిబింబేషు రేఖా శష్పాంకురంజరన్ నాణ్యధ్వనాంతరం యాతి కాశ్యాం యూనాం మనోమృగ. ఆమె నడిచిపోతూ ఉంటే అక్కడెక్కడైనా పాదముల ఇవి పడితే, అచ్చులు పడితే అవి చూచి కూడా వాళ్ళు విడిచిపెట్టలేకపోతున్నారట యువకులు. ఆమె సౌందర్యం అలాంటిది అన్నమాట, అంత దివ్య సౌందర్య రాశి. తదాస్య పంకజం హిత్వ, యువకుల యొక్క నేత్రములన్నీ ఆమె ముఖం మీదనే ఉంటూ ఉంటాయిట. నలతాంతరమాసే వి, ఇంకో పుష్పం పైకి వెళ్ళనే వెళ్ళవుట. సులో ఆమె మంచి లోచనములు గలదే కానీ ఎవరిని చూడదుట, ఏ పురుషుణ్ణి కూడా ఇంతవరకు చూడలేదుట. బాగా మంచి చెవులే ఉంది కానీ ఎవడి కథలు ఎవడి మాటలు వినదుటండి ఆమె. సుశీల శీల సంపన్న, మంచి శీలము కలిగినటువంటిది, శీల సంపన్నురాలు. పురుషులు యువకులైనటువంటి పురుషులందరూ ఆమె విరహంతో చాలా బాధపడుతూ ఉన్నారు. ఆమెను వివాహం ఆడాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు మనస్సుల్లో. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని కనుక ఇస్తే మేము పెళ్లి చేసుకుంటాం, మీరు కోరిన డబ్బు ఇస్తామన్నారు. వాళ్ళ నాన్నగారేమో ఇవ్వడానికి అంగీకరించలేదు ఆ పిల్లని. జ్ఞానోద తీర్థ భజనాత్ సా సుశీల కుమారిక బహిహి అంతః అద్రాక్షీత్ సర్వం లింగమయం జగత్. రోజు జ్ఞానవాపి దగ్గర సేవిస్తూ ఊడుస్తూ నీళ్లు చల్లుతూ ముగ్గులేస్తూ ఆ విశ్వేశ్వరుని సేవిస్తూ ఉంటుంది కదండి. ఆమె శరీరంలో లింగత్రయం ఏర్పడింది, జగత్తంతా లింగమయంగానే కనిపిస్తుంది. ఇంకొక రకంగా అసలు ఆమె అంత సర్వం విష్ణుమయం, సర్వం శివమయం, అట్లాగే సర్వము లింగమయంగా భావన చేస్తుంది. భక్తులైనటువంటి వాళ్ళు ఎవరు ఏ దేవతని ఆరాధిస్తే వాళ్ళు ఆ దేవతామయంగా ఈ జగత్తుని చూడాలి, సర్వప్రాణులయందు ఆ భగవంతుని చూడాలి. ఆయన సర్వభూతాంతరాత్మ కాబట్టి నిజగాన త్రిశూలేన రక్షో. ఇలా ఉంటుండగా కదాచిత్ ఏకదాతాంతు ప్రసూప్తాం సదనాంగణే, ఇంటి ముందు ప్రదేశంలో పడుకొని హాయిగా నిద్రపోతున్నది రాత్రిపూటే ఈ అమ్మాయి, ఈ హరిస్వామి కూతురు సుశీల. ఒక విద్యాధరుడు మోహితుడైనాడు ఈమె రూప సౌందర్యానికి. విద్యాధరుడు ఆ నిద్రపోతున్న అమ్మాయిని కాస్త అమాంతంగా తీసుకొని ఆకాశ మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాడండి. వెళ్ళిపోతుంటే మధ్యలో ఏమైంది, విద్యున్మాలి అనే రాక్షసుడు అడ్డు వచ్చాడు. వాడు వచ్చి రాక్షసో భీషణ వపు కపాల కృతకుండల, కపాలములేమో పుర ఇవి కుండలాలుగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాడు. శరీరం అంతా వస రక్తము అంత పూసుకొని ఉన్నాడు. మంచి గొప్ప గడ్డం ఉన్నది, పింగళ లోచనములు కలిగి ఉన్నాడు. మమ దృగ్గోచరం యాతో విద్యాధర కుమారక అద్య త్వామేతయా సార్థం ప్రేషయామి యమాలయం. నా దృష్టికోచరమై నువ్వు ఎక్కడికి వెళ్తావురా, ఈ పిల్లతో ఈ కన్యకతో సహా నిన్ను యమాలయానికి పంపుతాను అన్నాడు. ఆ మాట విని ఆ ఎంత భయపడిపోయిందో, ఆ పెద్ద పులి చేత కొట్టబడినట్టు మృగంలాగా భయపడిపోయింది ఆ సుశీల. అరటి చెట్టులాగా గాలికి కదిలిపోయింది పాపం. వెంటనే వాడు కాస్త తన త్రిశూలంతో విద్యాధరుణ్ణి వక్షస్థలం మీద బలంగా కొట్టేసాడు. విద్యాధరుకు బాగా దెబ్బతగిలింది, శరీరం నుండి రక్తస్రావం అవుతున్నది. అయినప్పటికీ నీ విద్యాధరుడు తన యొక్క ముష్టిఘాతంతో గట్టిగా కొట్టాడు అతని యొక్క వక్షస్థలం పైన. జగాన ముష్టిఘాతేన వజ్రపాతోపమేన, వజ్రపాతం లాంటి ముష్టిఘాతంతో కొట్టాడు ఆ రాక్షసుని విద్యున్మాలిని ఈ విద్యాధరుడు. అసలే నరమాంసం తిని బాగా మత్తిల్లి ఉన్నాడు, పని కాస్త కొట్టాడు. ఈ ఎప్పుడైతే ఈ ముష్టిఘాతంతో కొట్టాడో వాడు కాస్త కింద పడిపోయినాడు. ఒక్క ముష్టిఘాతానికే వాడు కాస్త చచ్చిపోయినాడు, మరణించేశాడు. విద్యాధరోపి తూలఘాతేన వికలీకృత, శూలంతో కొట్టాడుగా వీడు కూడా వికలమైనాడు, రక్తస్రావం అయింది, దాదాపు ప్రాణం పోయే పరిస్థితికి వచ్చేసింది. ఇక నోట్లో నుంచి మాట కూడా సరిగా మాట్లాడలేకపోతున్నాడు. అంటున్నాడు, వాచ గద్గదం వాక్యం విఘూర్ణిత విలోచన, కళ్ళెంబడ నీళ్లు తిరుగుతున్నాయి, పాపం దుఃఖం వస్తున్నది. ఆ గద్ కంఠం గాద్గదికమైంది. ప్రియే ముధా సమానీత సుసి ఇది అర్ధోక్తి ముంజరం. ఓ సుసి, నిన్ను అనవసరంగా నేను తీసుకొని వచ్చా కదా అన్నాడు. సుశీల అనే మాట కూడా అనలేకపోయినాడు. సుసి అనేటప్పుడు ప్రాణం పోయింది. నిన్ను అనవసరంగా తీసుకొని వచ్చాను సుసి అన్నాడు. అంత దగ్గర అలా కూడా రాలా, ప్రాణం కాస్త విడిచేశాడు. జహౌ ప్రాణాన్ రణే వీర తాం ప్రియాం పరితస్మరన్. ఆ సుశీలను స్మరిస్తూ ఆయన మరణించాడు. మరి ఏది ప్రాణం పోయే సమయంలో, ప్రాణోత్క్రమణ సమయంలో ఏది స్మరిస్తే అదేగా తర్వాత దాన్ని అనుసరించేగా జన్మ వచ్చేది. ఇప్పుడు ఈ సుశీల నామాన్ని స్మరిస్తూ ఆయన కాస్త మరణించాడు. అనన్యపూర్వ సంస్పరిశ, ఆ విద్యాధరుడి యొక్క స్పరిశ వల్ల ఇదివరకు పూర్వము పొందనటువంటి అనన్యపూర్వమైనటువంటి సుఖం కలిగింది ఆమెకి. అతన్నే తన భర్తగా భావన చేసింది. అతడు మరణించినా సరే ఆ పురుష స్పర్శ తనకు తగిలింది, ఆ స్పర్శ తనకు ఆనందాన్ని కలుగజేసింది, కాబట్టి ఇతడే నా భర్త అని చెప్పి ఆ భావన చేసింది ఆమె. లింగత్రయ శరీరిణ్యా తస్యా సాన్నిధ్యత సహి. ఈమె లింగత్రయ శరీరిణి కదా, ఆమె శరీరంలో లింగత్రయములు ఉన్నాయి. అందువల్ల రాక్షసుడు కాస్తానే ఆమె సమీపంలో వాడు మరణించాడు కాబట్టి దివ్యమైనటువంటి శరీరాన్ని ధరించి దేవలోకానికి వెళ్ళిపోయినాడు, స్వర్గానికి వెళ్ళిపోయినాడు. ఆమె ఆ జ్ఞానవాపిలో స్నానం చేసి మూడు లింగములు ఆమె హృదయంలో మనస్సులో ఉన్నాయి కాబట్టి ఆమె సమక్షంలో పక్కన సమీపంలో వాడు మరణించడం వల్ల వాడికి ఆ గతి కలిగింది. వాడికి శాపం ఉన్నది, ఆ శాప విమోచనం ఆ రకంగా అయింది. అంతే ప్రియాం స్మరన్ ప్రాప జను మలయకేతుత. ప్రియురాలిని స్మరిస్తూ ఆయన మరణించి, ఆయన మరణించాడు, ప్రియురాలిని స్మరిస్తూ మరణించాడు. దక్షిణ దేశంలో మలయకేతు మహారాజుకి కుమారుడుగా పుట్టాడు కర్ణాటక దేశంలో. ఇందువల్ల ఈమెమైంది, భర్త యొక్క విరహాగ్నితో కొద్ది రోజుల్లోనే బాధపడుతూ ఈమె కూడా శరీరం విడిచేసింది. ఈ సుశీల కూడా, ఈమె కూడా కర్ణాటక దేశంలోనే ఒక రాజుకు కుమార్తెగా పుట్టింది. అతని పేరేమో మాల్యకేతు, మలయకేతు యొక్క కుమారుడేమో మాల్యకేతు. ఇప్పుడు ఆ విద్యాధరుడు మాల్యకేతుగా ఆవిర్భవించాడు. ఆ సుశీల ఏమో కళావతి అనే పేరుతో ఆ కళ ఆవిర్భవించింది ఆమె. అయితే ఆమె ఉన్నదే పుట్టినప్పటి నుంచి పూర్వజన్మ వాసన ఉన్నది. ఇప్పుడు ఏవైనా మనము పాప పనిలో మంచి పనిలో చేస్తున్నామంటే పూర్వజన్మ వాసన బలం ఉంటుంది, దాన్ని బట్టి ఇక్కడ మనం చేస్తూ ఉంటామన్నమాట. బుద్ధి కర్మానుసారిణని, మనం చేసుకున్న కర్మని బట్టి బుద్ధి ఉంటూ ఉంటుంది. అందువల్లనే ఆ వాసన ప్రభావం వల్ల పుట్టినప్పటి నుంచి లింగార్చన అంటే చాలా ఇష్టం, శివలింగార్చన చేస్తూ ఉండేది అమ్మాయి. ఆమెనే దక్షిణ దేశంలో కర్ణాటకలో ఉన్నాయి బాగా గంధపు చెట్లు ఉన్నాయి, అవి వాటి మీద ఆమెకు అసలు ఇష్టం లేదుటండి. ఆమెకు ఎంతసేపటికి విభూతి అంటేనే బాగా ఇష్టం, అదే ధరిస్తూ ఉండేది. మణులు గిణులు ఇవన్నీ ఇష్టం లేదుటండి, మణిమాలలు రాజకుమార్తె అయిన రుద్రాక్షమాలలు అంటేనే ఇష్టం ఆమె. ఆ కళావతి మాల్యకేతు మొత్తం మీద ఆ కళావతికి మాల్యకేతుకి వీళ్ళిద్దరికీ తర్వాత వివాహమైంది. ముగ్గురు కుమారులు కలిగారు. అపత్యత్రితయం లేభే దివ్యభోగ సమృద్ధి భాగ్ బాగా ముగ్గురు కుమారులు పొందారు. దివ్యభోగములు అనుభవించింది ఆ రాజుగారితో. ఒకసారి ఏమైంది అంటే ఉత్తరపు దేశం నుండి ఈ మాల్యకేతు మహారాజు గారి దగ్గరికి కొంతమంది యాత్రికులు వచ్చారు. కొంతమంది వచ్చారు, వచ్చి ఒక పటం తీసుకొని వచ్చారు, పెద్ద పటం తీసుకొని వచ్చారు. అందులో కాశీలో ఉన్నటువంటి ముఖ్య ప్రధానమైనటువంటివన్నీ ఆ పటంలో ఉన్నాయండి. మణికర్ణిక అంటే, జ్ఞానవాపి అంటే, ఇవన్నీ ఉన్నాయి. విశ్వేశ్వరలింగం అంటే, త్రిలోచనేశ్వరుడు అంటే, ఓంకారేశ్వరుడు అంటే, పంచనదం అంటే, లోలార్కకుండం అంటే, అవన్నీ అందులో ఆ ఫోటో ఉందన్నమాట, పెద్ద చిత్రపటి. అది తీసుకొని వచ్చి రాజుగారికి ఇచ్చారు. రాజుగారు తీసుకొని వెళ్ళి ఆమెకి ఇచ్చాడు, భార్యకు కళావతికి ఇచ్చాడు. ఇదంతా కూడానే పూర్వజన్మలో ఆమె జ్ఞానవాపిని సేవించింది. ఆ పుణ్యం చేత ఆ యాత్రికులు ఇక్కడికి వచ్చి ఆ కాశీలో ఉన్నటువంటి విశేషాలతో చిత్రములతో కూడినటువంటి ఆ చిత్రపటాన్ని రాజుగారికి ఇచ్చి, రాజుగారు బడుగు చూడండి అవతల పడేయకూడదు, మళ్ళీ ఆమెకి భార్యకే ఇచ్చాడు. ఆ రకంగా మళ్ళీ ఉన్నదే ఆ కాశీతో సంబంధం ఏర్పడిందనమాట, ఆ జ్ఞానవాపిని సేవించినటువంటి విశేష ప్రభావం చేత. ఆమె ఆ చిత్రపటిని చూచిందండి కళావతి, మళ్ళీ మళ్ళీ చూచిందండి, తన ప్రాణదేవత లాంటి ప్రాణదేవత చూచింది. విసస్మార సమవిచ సమాధిస్థేవ యోగిని. యోగులు సమాధి స్థితిలో ఎలాగైతే ఈ ప్రపంచాన్ని మరిచిపోతారో ఆమె కూడా అలా మరిచిపోయింది. క్షణముల్మీల్య నయనే కృత్వా నేత్రాతిథింపడిం తర్జన్యగ్రమధో క్షిప్య స్వాత్మానం. మళ్ళీ చిన్నగా కన్నులు కాసేపు మూసుకొని మళ్ళీ కన్నుల పండుగగా ఉన్నటువంటి ఆ యొక్క చిత్రపటిని చూచి అంటున్నది, అనుకుంటున్నదన్నమాట, గుర్తుకొస్తున్నదండి ఆమెకి, తనకు తనను తెలుసుకుంటూ ఉన్నది. ఇది అస్సీ సంగమము, ఇది లోలార్క కుండం దగ్గర ఉన్నటువంటిది, ఇదిగో ఇది వర్ణా సంగమం దగ్గర ఉన్నటువంటి ఆదికేశవుడు, ఇదిగో ఇది వరుణా నది, ఇదిగో ఇక్కడ స్వర్గే ప్రార్థిత సంస్పర్శ సైషా స్వర్గతరంగిణి. ఇది స్వర్గతరంగిణి, ఆకాశ గంగా నది, ఎంతో చక్కని స్పర్శను కలిగినటువంటిది. ఇది ఉత్తరపు దిక్కుగా ఇక్కడ ప్రవహిస్తూ ఉన్నది. అలక్ష్య మోక్షలక్ష్మీర్య వేదాంతే పరిపక్ష్యతే. ఉపనిషత్తుల్లో మోక్షలక్ష్మి అనే ఓ మాట చెబుతున్నారే, విముక్తయే సతాం శేష శ్రీమతి మణికర్ణిక. ఆ మోక్షలక్ష్మి ఈ రూపంలో అందరికీ మోక్షం ఇవ్వడానికి ఉన్నటువంటి దివ్యమైనటువంటి మణికర్ణిక ఈమె. చిత్రపటంలో చూచి గుర్తుకొస్తున్నది, నెమరేసుకుంటున్నది, అవన్నీ కూడా స్మరణకు తెచ్చుకున్నది. ఇక అక్కడ మణికర్ణిక దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె ఆగిపోయింది. వ్యాసులు గారు కూడా ఆగటల మణికర్ణికను గురించి ఓ 10-15 శ్లోకాలు రాస్తూ ఉన్నాడు. మరణం మంగళం యత్ర సఫలం యత్ర జీవితం స్వర్గం తృణాయతే యత్ర సైషా శ్రీ మణికర్ణిక. ఆ మణికర్ణిక ఎక్కడ, ఆ మణికర్ణిక దగ్గర మంగళముటండి, మరణము మంగళము, జీవితము ధన్యమవుతుంది, స్వర్గం కూడా తృణప్రాయంగా తిరస్కరిస్తారు, అటువంటిది ఆ మణికర్ణిక శ్రీ మణికర్ణిక. ఇంకా ఎక్కడైతే తమ యొక్క సంపదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమస్తం కూడా దానం చేసి మరణించాలనే కోరికతో ఇక్కడ కందమూలాదులు తింటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా యతివ్రతములు ధరిస్తూ ఉంటారో వాళ్ళందరికీ విశ్రామస్థానమైనటువంటిది ఈ మణికర్ణిక. యత్రా త్రిమార్గగాంగంగా మార్గమాణో మృతాన్హర సుమౌళి బాలచంద్రేణ ముక్తి మార్గం ప్రదర్శన్. ఎక్కడైతే ఏ మణికర్ణిక తీరంలోనైతే ఎవరైతే మరణించారో వాళ్ళందరినీ కూడా పరమేశ్వరుడు విశ్వనాథుడు తన శిరస్సుపై ఉన్న చంద్రరేఖ యొక్క కాంతిలో మరణించిన వాళ్ళందరినీ కూడా ముక్తి మార్గమును దర్శింపజేస్తూ వెతుకుతూ ఉంటాడో ఆ మణికర్ణిక ఇది అనుకుంటున్నది. ఆయనంటే చంద్రుడి వెన్నెలలో వెతుకుతూ ఉంటాడట మరణించి వాళ్ళకు తారకోపంత్రోపదేశం చేసి ముక్తిని ఇవ్వడానికి. సంసారం ఎత్ర దుర్వారం ప్రతారయతి శంకర. శంకరుడు ఎక్కడైతే సంసారమును లేకుండా నశింపజేస్తాడో మృతాపి అమృతాయంతే కర్ణధారాద్యతో నరాహ. మరణించినప్పటికీ మృతులైనా అమృతప్రాయులవుతారో, ఇదిగో అది ఈ మణికర్ణిక. సంసార సార పదవి ఎత్ర శాతు దవీయసి కర్ణే జపన్ మహేశానాత్ కరుణా వరుణాలయాత్. కరుణాసముద్రుడైనటువంటి ఆ పరమేశ్వరుడు చెవి ఎందు తారకమంత్రోపదేశం చేత సంసార రూపమైనటువంటి ఆ దృఢమైనటువంటి మార్గాన్ని దూరం చేసి పారేస్తూ ఉంటాడు, అటువంటిది ఈ మణికర్ణిక. ఇక్కడైతే అనేక జన్మల నుండి సంపాదించుకున్నటువంటి పుణ్యబలం వల్ల ప్రాణం పోయేటువంటి సమయంలో సంసార తాపమును పోగొట్టే భగవానుడైనటువంటి ఆ భవానీపతి కర్ణమునందు తారకమంత్రోపదేశం చేస్తూ ఉంటాడు ఈ మణికర్ణిక దగ్గర, అటువంటిది ఈ మణికర్ణిక. స్వీకృత్య క్షేత్ర సన్యాసం యద్బలేన మహాధియ తృణం కృతాంతం మన్యంతే సేయం శ్రీ మణికర్ణిక. ఇక్కడ బుద్ధిమంతులైనటువంటి జనులు క్షేత్ర సన్యాసం స్వీకరించి, అంటే అక్కడ సన్యాసం స్వీకరించడం కాదు, ఈ క్షేత్రం విడిచిపెట్టకుండా అక్కడే ఉండటం కాశీలో, అది దాని క్షేత్ర సన్యాసం అంటారు. ఆ కాశీ మిగిలినటువంటి బ్రహ్మాండాన్ని అంతా విడిచిపెట్టేసేయటం, తన ఇల్లు సంసారం అంతా వదిలేసేసి కాశీలో ఉంటే దాన్ని క్షేత్ర సన్యాసం అంటారు, మరణాంతం అక్కడే ఉండాలి. ఏ బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు క్షేత్ర సన్యాసం స్వీకరించి యమరాజును కూడా గడ్డి పరుగతో సమానంగా భావన చేస్తారు, ఆయనకి ఇక్కడికి వచ్చి ఏం చేయలేడు కదా, వీళ్ళకి మోక్షమేగా, అటువంటి మణికర్ణిక ఇది. ఎక్కడైతే రాజర్షి సత్తముడైనటువంటి హరిశ్చంద్ర మహారాజు భార్యతో కూడా తనని అమ్ముకున్నాడో ఆ మణికర్ణిక ఇది. అక్కడే ఆయన మణిక హరిశ్చంద్రుడు కాల కాటికాపరిగా పనిచేసినటువంటిది, ఆ పక్క మణికర్ణిక దగ్గరే ఆయన చేసినటువంటి. అనే తర్వాత ఎక్కడైతే వైకుంఠవాసి అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న ఇసుకల్ని కూడా అండి ఎంతో కోమలంగా సుకుమారంగా భావిస్తూ ఉంటారతే ఇక్కడ శయనించాలని చెప్పి వైకుంఠవాసులు కూడా అక్కడ ఇసుక పైన శయనిస్తే అది చాలా మెత్తటి శయనంగా హంసతూలిక శయనంలాగా భావన చేస్తూ ఉంటారట. వైకుంఠవాసులు కూడా ఇక్కడికి వచ్చి శయనించాలని కోరుకుంటూ ఉంటారట. అనేక జన్మిత కర్మసూత్ర నియంత్రణ జన్మజన్మల నుండి వచ్చినటువంటి ఆ కర్మసూత్రమును ఛేదించేటువంటిది అటువంటిదయ్యా ఇది. ఉద్ముచ్య యత్ర ముక్తాహ స్యుహు శైష ప్రాణములను విడిచిపెట్టి ఎవరై ముక్తులవుతారో ఇక్కడ అటువంటిది ఈ మణికర్ణిక. సత్యలోకంలో ఏ లోకాస్తేర్ధయంతి నిరంతరం యామహో దీర్ఘనిద్రాయై శేయం శ్రీ. సత్యలోకంలో నివసించేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ మణికర్ణిక దగ్గర మహానిద్ర కావాలని నిరంతరం ప్రార్థిస్తూ ఉంటూ ఉంటారయ్యా. అలాంటిది ఈ మణికర్ణిక. అయం హి సకులస్తంభో, ఇదిగో ఇదే కులస్తంభం, ఇదిగో కాలభైరవుడు కులస్తంభం. అంటే అక్కడ లాట్ భైరవుడు అని ఒకటి ఉన్నది కపాలమోచనం దగ్గరని మనం చెప్పుకున్నాం, దాన్ని కులస్తంభము అంటాం. అక్కడికి వెళ్ళి చివరికి పూజించి ఆ స్తంభాన్ని ఆలింగనం చేసుకోవాలి. ఆ లాట్ భైరవుడినది భైరవుడి యొక్క కోర్టు అని కూడా చెప్పడం జరిగింది. అది కులస్తంభం అంటే ఇదిగో ఇదే కులస్తంభం, ఇక్కడే కాలభైరవుడు ఉన్నాడు. క్షేత్రంలో పాపం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా రుద్రపిశాచ భయంకరమైన యాతనలను కలిగిస్తూ ఉంటాడు. ఎక్కడైనా ఇతరులకు ఎక్కడ ఇతరత్రా చేసిన పాపములన్నీ కాశీని చూడడం వల్లనే పోతూ ఉంటాయి. కాశీనిలో చేసిన పాపములకు ఈయన భయంకరమైన శిక్షలు విధిస్తూ ఉంటాడు ఈ కాలభైరవుడు. ఇదిగో ఇక్కడే ఈ ముందు కపాలమోచనం కనిపిస్తున్నది, ఇవన్నీ ఆ చిత్రపటంలో ఉన్నాయండి, చూపించుకుంటూ అనుకుంటున్నాను గుర్తుకొస్తున్నది. ఇదిగో కపాలమోచన తీర్థము, ఇది చాలా ఇంకా పవిత్రమైనటువంటిది. ఇక్కడ బ్రహ్మగారి యొక్క కపాలము భైరవుడి యొక్క చేతి నుండి ఇక్కడ పడింది. ఇక్కడ కనుక స్నానం చేసినట్లయితే దేవపితృ రుణాలు ఉన్నాయి చూశారు, ఈ రుణముల నుండి విముక్తిని పొందుతూ ఉంటారు. ఋషి రుణం, దేవరుణం, పితృరుణం నుండి ఇక్కడనే రుణ విమోచన తీర్థం ఉందండి. అక్కడ కనుక స్నానం చేసినట్లయితే రుణత్రయము నుండి విముక్తిని పొందుతారు. ఈ దగ్గరలోనే ఉంది. ఇక్కడ మరొకటి ఉన్నదండి, ప్రణవాక్యం పరబ్రహ్మ యత్ర నిత్యం ప్రకాశదే. ప్రణవము అనే పేరుతో చెప్పబడే పరబ్రహ్మ ఏదైతే ఉందో ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ప్రణవం అంటే బ్రహ్మ అన్నమాట, అది ప్రణవం చేత చెప్పబడేది బ్రహ్మ. ఓం అంటే పరబ్రహ్మ అని అర్థం అనమాట. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అనే పదానికి అదే అర్థం అనమాట. ఆ ప్రణవాక్యమైనటువంటి పరబ్రహ్మ ఏదైతే ఇక్కడ నిత్యము ప్రకాశిస్తూ ఉందో, ఐదు మందిరముల యొక్క రూపంలో పంచాయుధన రూపంలో అకార ఉకార మకారములు ఓం అవుతుంది. ఆ ఊ ఓ మకారం కలిస్తే ఓం, దాని ఓం అని అనటం ఓం అని నాదము బిందు వస్తాయి. ఈ అకార ఉకార మకార నాద బిందు స్వరూపమైన ఐదు మందిరముల రూపంలో ఉన్నటువంటి ఓంకారేశ్వరుడు ఈయనే. అది ప్రథమమైన లింగము, చాలా గొప్పదంటారు కాశీలో. ఇప్పుడు మాత్రం రెండే ఉన్నాయి, రెండు నాదము బిందు వెళ్ళిపోయినాయి. మాది ముస్లిమాన్ల యొక్క దండయాత్రలు అవన్నీ పోయినాయి. అగు అటు ఉన్నాయిటని చెప్పి నమస్కారం చేసుకొని కళ్ళమని నీళ్లు పెట్టుకొని రావటమే మన భారతీయుల దుస్థితి. అశ్చ ఉశ్చ మకారశ్చ నాదో బిందుశ్చ పంచమహ, ఐదు చెప్తున్నాడనమాట. పంచాత్మకం పరబ్రహ్మ యత్ర నిత్యం ప్రకాశతే. ఆ పంచ ఆత్మకమైనటువంటి పరబ్రహ్మ అక్కడ ఉంటూ ఉంటాడు, ఆ ఓంకారేశ్వరుడిదే. ఆ దగ్గరలో మత్స్యోదరి అనే తీర్థం ఉన్నదండి. ఇప్పుడంతా బాగా ఉన్నది కానీ శుష్కించిపోయి ఉన్నది. అవి మహావర్షాలు రావాలి, దాని యొక్క మహిమ తర్వాత వస్తుంది. అది చాలా గొప్పది. ఓంకారేశ్వరుని దర్శించే ముందు మత్స్యోదరిలో స్నానం చేసి కనీసం నీళ్ళన్నా ప్రక్షాళన చేసుకొని వెళ్ళి చూడాలి ఆ ఓంకారేశ్వరుని. ఇది మత్స్యోదరి తీర్థం. ఇక్కడ స్నానం చేసినటువంటి వాళ్ళు తల్లి యొక్క గర్భంలో మళ్ళీ ప్రవేశించరు. ఇదిగో ఇది త్రిలోచనేశ్వరుడు. ఆ మత్స్యోదరి తీర్థాన్ని కొద్దిగా దాటితే బిర్లా హాస్పిటల్కు ఎదురు సందులో అక్కడ కామేశ్వర గల్లి అని ఉంటుంది. కామేశ్వరుడు ఉన్నటువంటి ఆ శివలింగం ఆ రోడ్డులోకి వచ్చారు. ఇప్పుడు వచ్చిందనమాట. అక్కడ ఉన్న లింగాలన్నీ ఇక వరుసగా వస్తున్నాయి. ఇక్కడ త్రిలోచనుడనే భగవంతుడు ఉన్నాడు. ఆయన్ని కనుక సేవిస్తే మనమంతా త్రిలోచన అయిపోతాం, ముక్కంటులం అయిపోతాం. నిజభక్తం కృపాయుక్త కృపాయుస్తపి దేశాంతర స్థితం. దేశాంతరంలో ఉన్నటువంటి వాడైనా కాశీలో ఉండకపోయినా ఆయన్ని సేవిస్తే వాళ్ళంతా కూడా ముక్కంటి రూపాన్ని ధరిస్తూ ఉంటారు, సారూప్యముక్తిని పొందుతూ ఉంటారు. అసౌ కామేశ్వర దుర్వాసుడు ఆయన మహాను ఇది మహాక్రోధిగదండి దుర్వాసుడు అంటే శివుని యొక్క అంశే. ఆ మహానుభావుడు అక్కడ ఓ లింగం స్థాపించాడు, కోరికలన్నీ తీర్తాయి అక్కడ. అదే అందువల్ల కామేశ్వరుడు అంటారు ఆయనే, దుర్వాసేశ్వరుడు కామేశ్వరుడు. అది చాలా సిద్ధలింగాల్లో ఒకటి. ఆ కామేశ్వరుడు దేవుడు ఇక్కడే ఉన్నాడు, కోరికలన్నీ పూర్తి చేస్తాడు. దుర్వాసుడు ఇక్కడ తన యొక్క కోరికలన్నీ కూడా పొందాడు. ఇక్కడ స్వర్లీనేశ్వరలింగం స్వయంగా కాశీలో ఉన్న వాళ్ళని ఉద్ధరించడం కొరకు ఆయనే వచ్చి ఆ లింగంలో ఆ పరమాత్మయే లీనమైనాడు. ఇది వరుణానది నుంచి వస్తూ ఉంటే ఆ మహిషాసుర ఘాట్ దగ్గర ఇది ఉంటుంది, మహిషాసుర మర్దని ఘాట్ దగ్గర ఇది ఉంటూ ఉంటుంది. చాలా సందులు తిరిగి వెళ్ళాలి, కష్టం. వారాణస్యాం మహాదేవో ఎ పురాణేషు పచ్యతే క్షేత్రాభిమానీ భగవాన్ తత్ప్రసాదోయమద్భుత. మహాదేవుడు అని ఉన్నాడు. మహాదేవుడి మందిరం ఇక్కడే ఉన్నది, ఆలయంలోనే ఉన్నాయండి ఇవన్నీ. త్రిలోచన ఘాట్ పైన అన్నమాట, కామేశ్వరి గల్లి అంటారు అక్కడ. ఈయన స్కందేశ్వరుడు, ఈయన ఈయన గనక కుమారస్వామి స్థాపించిన లింగం అన్నమాట. ఆ లింగమును చూచినట్లయితే జన్మ ప్రభుత్తి చేసిన ఉన్న ఆ బ్రహ్మచర్యం అంతా ఫలిస్తుంది. ఇక్కడిది వినాయకేశ్వర లింగం, సర్వసిద్ధులు కలిగిస్తుంది, అన్ని విఘ్నాలు పోతాయి. ఇక్కడ వారాణసి దేవి ఉందండి ఆ త్రిలోచనేశ్వరుడి మందిరంలో. కాశీ అమ్మవారు మూడు చోట్ల ఉందని చెప్పాం. లలితాఘాట్లో లలితాదేవి మందిరం, లలితాదేవి పక్కన అమ్మవారు ఉన్నారు, కాశీమాత. మళ్ళీ తర్వాత త్రిలోచన ఘాట్లో వారాణసి అనే పేరుతో త్రిలోచన మందిరంలో ఉంది. మళ్ళీ తర్వాత కాశీపురాలో మళ్ళీ కాశీ మాత అనే పేరుతో ఉంది, కాశీయం అంటున్నాం. ఆ కాశీ అనే పేరుతో అక్కడ ఉన్నది. ఇక్కడ ఏమైనా త్రిలోచన మందిరంలో ఉండే వారాణసిని గురించి చెబుతున్నాడండి. వారాణసి దేవి మూర్తి ధరించి ఈ రకంగా ఉన్నది ఎవరైతే చూస్తారో వాళ్ళకు మళ్ళీ గర్భము నందు ఆవిర్భవించరు. పార్వతీశ్వర లింగం అండి. పార్వతి ఆ లింగమును లింగస్థాపన చేసి కాశీలో పూజించింది. ఆ మహాదేవుని మందిరంలోనే ఉంది ఇది పార్వతీశ్వర లింగం. ఇది చాలా గొప్పది. ఇది నిత్యం కూడా పార్వతీదేవితో ఇక్కడ ఉండి మోక్షాన్ని ఇస్తూ ఉంటాడు. ఇది భృంగీశ్వర లింగం, మహాపాపములు పోగొడుతూ ఉంటుంది. జీవ ఈ లింగమును సేవిస్తే జీవన్ముక్తులవుతుంటారు. ఇది చతుర్వేదేశ్వరుడు నాలుగు వేదములు స్థాపించిన లింగం. ఇది కనుక సేవిస్తే నాలుగు వేదములు చదివినవాడవుతాడు. ఇది వేదాధ్యయన ఫలం వస్తుంది. ఇది యజ్ఞేశ్వర లింగం. యజ్ఞములు చేసినటువంటి యజ్ఞములన్నీ స్థాపించిన ఇటండి ఈ లింగాన్ని. పురాణములన్నీ స్థాపించిన లింగం ఇది. అష్టాదశ పురాణాలు అన్ని విద్యలు కలిసి ఇది పురాణేశ్వర లింగం. ధర్మశాస్త్రాలన్నీ స్థాపించిన లింగం ఇది ధర్మశాస్త్రేశ్వర లింగం. ఇవన్నీ కూడా ముక్తి మండపంలో ఉన్నాయి. స్మృతి అధ్యయనయం పుణ్యం యద్విలోకనతో భవేతో. తర్వాత ధర్మశాస్త్రాలన్నీ చదివిన ఆ ఫలితం వస్తుంది ధర్మశాస్త్రేశ్వర లింగాన్ని. ఇవి ప్రత్యేకించి ఇవి అని మనకు తెలియదు, అక్కడ మాత్రం ఉన్నాయి. ఇది సారస్వతేశ్వర లింగం. అన్ని జాడ్యములను పోగొడుతూ ఉంటుంది. ఇది సర్వతీర్థేశ్వర లింగం. ఇది కూడా విశుద్ధి చేస్తూ ఉంటుంది. ఇది పరమేశ్వరుడు హిమవంతుడు, శివుని మామగారు ఆయన స్థాపించిన లింగం. శైలేశ్వరి శైలపుత్రి అక్కడ ఉంటూ ఉంటారు. ఇక్కడ మండపం కూడా చాలా అద్భుతంగా ఉంది, రత్నాలతో కూడి ఉన్నది. ఇది సప్తసాగరేశ్వరుడు సముద్రములని స్థాపించిన లింగం. ఇది దీన్ని చూస్తేనే సప్త సముద్రాలలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఇది మంత్రేశ్వర లింగం, మంత్రములు జపించిన ఫలితం వస్తుంది. సప్తకోటి మహామంత్రములన్నీ కలిసి ఈ లింగమును స్థాపించాయి. ఇది త్రిపురేశ్వర లింగం. విశ్వనామనమే ఆంధ్రాశ్రమం నుంచి వరుసగా వెళుతూ ఉంటే దశాశ్వమేధ ఘాట్ దగ్గర నుంచి త్రిపుర భైరవి మందిరం వస్తుంది. అక్కడ ఉండాలి, అక్కడ ఉంటాడు త్రిపురేశ్వరుడు పక్కనే. అక్కడే కొండ ఉంటాయి, అది ఇప్పుడు లేదు. త్రిపురములో త్రిపురాసురులు ఉన్నారే వాళ్ళు శివభక్తులే. వాళ్ళ చేత స్థాపించబడినటువంటి లింగం ఇది. పరమేశ్వరుడికి త్రిపురారికి చాలా ఇష్టం. బాణేశ్వర లింగం ఇది చూడగా తిరుగుతుండగా ఒకరోజు అనుకోకుండా మాకు కనిపించింది. తర్వాత చాలామంది వెళ్ళి చూసి వచ్చారు. బాణుడు శివభక్తుడు, ఆయన స్థాపించిన లింగం. ఆయనకు 1000 భుజములు ఇక్కడే వచ్చినాయి, 2 భుజములు వచ్చినా. వైరోచనేశ్వరుడు, వైరోచనుడు అంటే ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు, విరోచనుడు కొడుకు బలి. ఇది బలిచక్రవర్తి స్థాపించిన లింగం. ఇది ప్రహ్లాదుడు స్థాపించిన విష్ణువు. ఇది బలిచక్రవర్తి స్థాపించిన బలికేశవుడు. నారదుడు విష్ణుమూర్తి విగ్రహాన్ని అక్కడ స్థాపించాడు, అది నారద కేశవుడు. ఇది ఆదికేశవుడికి దగ్గరలో ఉన్నది ఆదిత్య కేశవుడు, సూర్యుడు స్థాపించింది. భీష్మకేశవుడు, ఇవన్నీ మహామృత్యుంజయ మందిరంలో ఉన్నాయి. దత్తాత్రేయేశ్వరుడు, తర్వాతనే ఆది గదాధరుడు, భృగు కేశవుడు, విష్ణుమూర్తి ఇవన్నీ, వామన కేశవుడు, నరనారాయణుడు, యజ్ఞవరాహ కేశవుడు, విదార నరసింహుడు, గోపీ గోవిందుడు, లక్ష్మీ నృసింహుడు, ఆయన భవనం ఇది. ప్రహ్లాదుడు దాని ఆ లక్ష్మీ నృసింహ భవనం అక్కడ ఆరాధించి ఇంద్ర పదవిని పొందాడు. ఇదిగో కర్వ వినాయకుడు, ఇది కూడా వరుణాసంగమంలో సంగమేశ్వరుడి దగ్గర ఉన్నది, ఆదికేశవుడి దగ్గర. ఇది శేషమాధవ అనేటువంటి లింగము, ఇది శేషుడు స్థాపించిన లింగం. ఇక్కడ శంఖమాధవుడు అనేటువంటి వాడున్నాడు, శంఖం ఇచ్చాడే వాడు, మంచి పంచజనుడనే రాక్షసుడు, వాడు స్థాపించిన లింగం. ఇదం సారస్వతం, ఇది సారస్వతం అనేటువంటి సరస్సు, ఇది సాక్షాత్తు పరబ్రహ్మ రసాయనం. సరస్వతి చే సరస్వత్య సరస్వతీ నది వచ్చి ఇక్కడ సంగమిస్తుంది గంగతో. ఇక్కడ గనక స్నానం చేసిన వాళ్ళు గనకైతే మళ్ళీ భూమండలంలోనికి రారు. బిందు మాధవుడు, విశ్వేశం మాధవం అంటున్నామే, బిందు మాధవుడు నెక్స్ట్ మనం చెప్పుకుంటున్నాం. పంచనద తీర్థంలో పైన ఉంటుంటాడు. ఈయన సాక్షాత్తు లక్ష్మీపతియే. ఈయన శ్రద్ధతో గనక మనం నమస్కరించినట్లయితే గర్భవాసంలో మళ్ళీ ప్రవేశించరు. దరిద్రం అసలు రానే రాదు, వ్యాధులు అసలు మనకు సమీపానికి రావు. బిందుమాధవ భక్తుడు ని యముడు కూడా నమస్కరిస్తూ ఉంటారు, వాళ్లకు నమస్కరిస్తూ ఉంటారు. ఆయన సాక్షాత్తు ప్రణవ స్వరూపుడు, నాదబిందు స్వరూపుడు ఆ బిందుమాధవుడు. అమృతం యత్పరం బ్రహ్మ, అమృతము పరంబ్రహ్మ అని ఏదైతే అంటున్నామో ఆ సాక్షాత్తు ఆ పరబ్రహ్మయే, ఆ విష్ణు స్వరూపుడైన బిందుమాధవుడు. ఇదిగో అక్కడే ఉంటుంది, ముందు పంచనద తీర్థం, ఇది మణికర్ణికా తీర్థం తర్వాత వస్తుంది. ఇది పంచబ్రహ్మాత్మ సంజ్ఞకం, ఇది పంచబ్రహ్మ స్వరూపమైనటువంటి ఇది తీర్థం. ఇది ఇక్కడ స్నానం చేసిన వాళ్ళు మళ్ళీ పాంచభౌతిక శరీరాన్ని పొందరు. అక్కడే మంగళాగౌరి అని ఒక ఆమె ఉన్నది, అమ్మవారు. ఆమె స్తోత్రం ఉంటూ వస్తుంది మనకు, ఆమెను స్తోత్రం ఆ వృత్తాంతం అంతా వస్తుంది. సూర్యుడు ఆరాధించిన తల్లి ఆమె. అక్కడ గభస్తీశ్వర లింగం, సూర్యుడు తపస్సు చేసిన లింగం, సూర్యుడు స్థాపించిన లింగం. ఆ మంగళాగౌరిని స్తోత్రం చదివితే సూర్యుడు స్తోత్రం చేస్తాడు, ఈశ్వరుని స్తోత్రం చేస్తాడు, కాశీప్రాప్తి కలుగుతుంది. కాశీప్రాప్తి కలగాలంటే ఆ స్తోత్రాలు చదవాలి, కాశీప్రాప్తి కలగాలంటే దండపాణి స్తోత్రం చదవాలి. ఇవన్నీ కూడా విశ్వేశ్వరుడు అనుగ్రహం ఉండాలి, దానములు బాగా చేయాలి, పూర్వజన్మ సుకృతములు ఉండాలి, ఇటువంటి దండపాణి అనుగ్రహం ఉండాలి. ఇవన్నీ కాశీప్రాప్తికి కారణమవుతూ ఉంటాయి. ఏషాస మంగళీగౌ మంగళాగౌరి, ఇక్కడ పరలోకంలో ఈ లోకంలో సుఖములు పడతాడు. సూర్యుడు అక్కడ ఉన్నాడు, మయూఖాదిత్యుడు అదే మందిరంలో. మంగళాగౌరి మందిరానికి ఒక్క ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణం చేసిన ఫలితం వస్తుంది. కాశీఖండం విన్న వాళ్ళందరూ ప్రదక్షిణం చేసి వస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళినప్పుడల్లా. మయూఖాదిత్య సంజ్ఞోయం రశ్మిమాలి తమోపహ గభస్తీశ్వరుడు. ఆ మంగళాగౌరి మందిరంలోనే సూర్యుడు స్థాపించిన లింగం, ఇది మహాలింగము, ఇది చాలా గొప్ప తేజస్సుని ఇచ్చేటువంటిది. ఇక్కడ మార్కండేయుడు స్థాపించిన లింగము, ఇక్కడ ఆయుర్దాయం బాగా వస్తుంది. కిరణా నదికి స్థాపించిన లింగం, ఇది ముల్లోకముల్లో ప్రఖ్యాతమైంది, సూర్యుడి యొక్క సమీపానికి తీసుకుని వెళ్తుంది. ఇది ధూతపాపేశ్వర లింగం, ఆ పంచనదంలోనే ఒడ్డున ఉన్నది, మహాపాతకములు పోతూ ఉంటాయి. ఇది నిర్వాణ నరసింహస్వామి యొక్క మందిరం, మోక్షం వస్తుంది. ఇది మణిప్రద ప్రదీప నాగము అని ఒక ఇది నాగము, ఇక్కడ కనుకనే పూజించినట్లయితే సర్పములు ఇంకా వాడిని ఏమీ చేయవు. ఇది కపిలుడు స్థాపించిన లింగం, కపిలేశ్వరుడు. ఇక్కడనే కపులు కూడా అంటే వానరములు కూడా దర్శనం వల్ల ముక్తిని పొందుతాయి. ప్రియవ్రతుడు నాడే ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు అని చెప్పుకుంటున్నాం, మను స్వయంభవ మను యొక్క కుమారులు. ఆ ప్రియవ్రతుడు స్థాపించిన లింగం ఇది. దీన్ని కనుక అర్చించినట్లయితే ప్రియ సర్వ ప్రాణులకు ప్రియుడవుతూ ఉంటాడు. ఇది మణిమాణిక్య నిర్మితమైనటువంటిది. ఇది కాలరాజు నాడే కలి కాలములను బాధలన్నీ హరించేటువంటి కాలభైరవుడి యొక్క మందిరం. పాపములన్నిటినీ భక్షిస్తాడు తన భక్తుల యొక్క, క్షేత్ర విఘ్నకరములు అయిన పాపములన్నిటినీ కూడా అతను, ఎవరైనా క్షేత్రంలో పాపాలు చేస్తే యాతనలు కల్పించి వాటి చేత వాళ్లకు ముక్తిని కల్పించి మోక్షానికి కారకుడవుతుంటాడు. కాలభైరవుడు సమీపంలోనే మందాకిని అని గొప్ప తీర్థం ఉన్నది. ఆ దేవలోకంలో ఉండే మందాకిని అక్కడ సరోవరంగా వచ్చి ఉన్నది. దాన్ని అందుకే ఆ ప్రాంతం అంతా కూడా మైదాగిన్ అంటారు, మందాకిని మైదాగిన్గా మారి. ఇప్పుడు అలాగే గౌదాలియా సెంటర్లో గోదావరి కూపం ఉన్నది అక్కడ, అందువల్ల అది గౌదాలియాగా మారింది. కాశీ మందాకిని తీర్థం అక్కడ కనుకనే స్నానం గనక చేసినట్లయితే కాశీవాస సుఖాన్ని పొందుతూ ఉంటాయి. అక్కడ స్నానం చేసి పితృదేవతలకు శ్రాద్ధం అవన్నీ తర్పణలు ఇస్తే ఇంకా వాడు నరకానికి అసలు ఎట్టు ఎంత పాపాలు చేసినా వెళ్ళడు. ఇంకా కాశీలో వేలాది లింగములు ఉన్నాయి. అన్ని లింగములకోనికి రత్నం లాంటిది రత్నేశ్వర లింగం ఉంది. వీటి యొక్క ప్రావిర్భావాన్ని గురించి ముందొస్తుంది. ఇప్పుడు చెప్పబోయే లింగములని కాశీ విశ్వేశ్వరుడు యొక్క ఆ కాశీకి దేహంగా భావన చేయాలి. ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి విశ్వనాథుడి యొక్క దేహం అన్నమాట. ఏ ఏ లింగం, శిరస్సు ఏ లింగం, ముక్కు ఏ లింగం, చెవులు ఏ లింగాలు ఇవి చెబుతున్నాడు. దీన్ని అంగయాత్ర అంటారు. ఈ ఒకరోజు బయలుదేరి ఉదయం పూట ఆరింటికో ఏడింటికో మొత్తం తిరగాలి ఈ పంచక్రోశి కాశీ అన్ని ఆ మూల ఉంటాయి. అంటే ఆ అంగయాత్ర చేస్తే విశ్వనాథునికి సంబంధించిన అవయవములన్నీ అన్నమాట మనకు కాళ్ళు అది స్వాధీనంలోనికి వస్తాయట. నాకు బాగా నడువు నొప్పులను ఇది సయాటిగా పోయి నుండి నడవలేకపోయేవాడిని వెళ్ళిన కొత్తల్లో, అందువల్ల యాత్ర అంటే భయపడేవాడిని. తర్వాత 4-5 నెలలు పోయిన తర్వాత ధైర్యం చేసి ఎట్లాగైతే అది 15 మైళ్ళు 16 మైళ్ళు తిరగాలి, ఎట్లాగైతే అంగయాత్ర చేసి ఇంకా తర్వాత ఎన్ని యాత్రలు చేశానో ఎంతమందితో చేశానో చెప్పడానికి వీళ్ళ గతంలో ఈ మధ్య 8 ఏళ్ల నుంచి చెయ్యని యాత్రలు కూడా చేయటం జరిగిందనమాట. అందువల్లనే ఆ శక్తి వస్తుంది, ఆ అంగయాత్ర వల్ల అంతటి శక్తి వస్తుంది అనమాట. అలాంటి ఆ అంగయాత్ర ఏదో చెబుతున్నాడండి ఇక్కడ రత్నేశ్వర లింగం అని ఒకటి ఉన్నది, అదేమో ఇది రత్నం లాంటి లింగం, రత్నేశ్వర ప్రసాదేన ఆయన సేవిస్తే రత్నాలన్నీ వస్తాయి. ముఖ్యంగా పెళ్లి కానటువంటి వాళ్ళు సేవిస్తే పెళ్ళి అవుతుందండి. పురుషార్థ మహారత్నం నిర్వాణం కో అక్కడది మోక్షం వచ్చేసేస్తుంది. రత్నమాదేశ్వలింగం రత్నేశ్వర ప్రసాదేన రత్నాప్యనేక పురుషార్థ మహారత్నం నిర్వాణం కో అక్కడ మోక్షం పొందినవాడు ఎవడూ ఉండడు. ఇది కృత్తివాసేశ్వరలింగం, దీన్ని కనుక చూచినట్లయితే కృత్తివాస పదవిని పొందుతూ ఉంటారు. ఇది అది కృత్తివాసంటండి మౌళిటండి అంటే శిరస్సు అన్నమాట, విశ్వనాథుడికి శిరస్సు లాంటిది కృత్తివాసలింగం కాశీలో అన్నమాట. ఓంకారేశ్వరుడు ఉన్నది శిఖట ఆ త్రిలోచనుడికి ఆ ముక్కంటికి. గోకర్ణేశ్వరుడు భారపూతీశ్వర లింగాలు ఉన్నాయి, అవి రెండు చెవులుటండి. విశ్వేశ్వరుడు అవిముక్తుడు, విశ్వేశ్వరుడు లింగం ఉంది పక్కన అవిముక్తేశ్వరుడు ఉన్నాయి, ఈ రెండు కూడానే కుడి చేతులుటండి. ఈ రెండు అంత ప్రధానమైనవి. ధర్మేశ్వరుడు మణికర్ణికాలింగములు ఉన్నాయి, ఇవేమో ఎడం చేతులు ఈ రెండు కూడా. కాళేశ్వరుడు కపర్దీశ్వరుడు ఉన్నాయి, ఈ రెండు రెండు పాదముల కిందికి వస్తాయి. జ్యేష్ఠేశ్వరుడు నితంబం అవుతుంది, అది కాశీపురాలో ఉంది. మధ్యమేశ్వరుడు కాలభైరవుడి దగ్గర కాశీ సెంటర్లో ఉంది, మధ్యలో ఉంది, అది నాభి ప్రదేశం అవుతుంది. కపర్దోస్య మహాదేవుడు నాడే జటాజూటం అవుతుంది, మహాదేవ అనేటువంటి ఒక లింగం. శృతి అనున్నది కాలభైరవుడి ఎదురు రోడ్లోనే, అదేమో శిరోభూష అవుతుంది. తర్వాత చంద్రేశ్వరుడు అని ఒక లింగం ఉన్నది, అది చాలా గొప్పది, అది అవి విశ్వేశ్వరుడికి అది హృదయం లాంటిది. వీరేశ్వరుడని సింధియాఘాట్ పైన ఉంది, అది ఆయన ఒక ఆత్మ, అందువల్లనే దాన్ని ఆత్మా వీరేశ్వరుడని పేరుతో పిలుస్తున్నారు. ఈ లింగమును గురించి చెప్పుకుందాము, అగ్నిహోత్రుడు యొక్క తండ్రి దాని గురించి ఆరాధించి అగ్నిహోత్రుడు కుమారుడుగా పుట్టాడు. అక్కడ ఇది కేదారేశ్వర లింగం. ఇదేమిటయ్యా అంటే ఆ విశ్వనాథుని యొక్క మర్మావయం, రహస్యావయం. శుక్రం శుక్రేశ్వరం, శుక్రేశ్వర లింగం ఉంది అన్నపూర్ణ మందిరం వెనకని చెప్పాము, అది విశ్వనాథుని యొక్క తేజస్సు. అన్యాని యాని లింగాని ఇంకా పరకోటి 100 కోట్ల లింగాలున్నాయి, అవన్నీ కూడా విశ్వనాథుని యొక్క గోళ్ళు, వెంట్రుకలు, లోమాలు, ఆయన యొక్క శరీరంలో ఉండే అలంకారాలు. కాబట్టి వీటన్నిటినీ సేవించాలి, మనకి అన్నీ తెలియవు, ఏదో కొన్ని మాత్రమే తెలుస్తూ ఉంటాయి. ఎవరు తెలుసుకోవడం కష్టం, కొన్ని కాస్త గుప్తమైపోయినాయి, శిథిలమైపోయినాయి, మనకు తెలియదు, మళ్ళీ ఎప్పుడో ఆ ప్రభావంతో ఏ యుగంలోనూ మళ్ళీ బయటపడుతూ ఉంటాయి. యావేతౌ దక్షిణౌ హస్తౌ నిత్యా నిర్వాణదౌ. ఈ విశ్వనాథుడి రెండు చేతులు నామే విశ్వేశ్వరుడు అవిముక్తేశ్వరుడు కాశీలో, అవి మనకు నిర్వాణాన్ని మోక్షాన్ని, నిత్య నిర్వాణదౌహితౌ మనకు నిర్వాణాన్ని ఇచ్చేవి, అవి మోక్షమును ప్రసాదించేవి ఆ రెండు చేతులు. జంతువునాం అభయం దత్వ పతతాం మోహసాగరే. మనం పడిపోయేటువంటి వాళ్లకు అభయం ఇస్తుంది ఒక చెయ్యి కుడి చేతుల్లో, రెండవ చెయ్యి ఏం చేస్తుంది అంటే విశ్వేశ్వరలింగం మోక్షమిస్తే అవిముక్తేశ్వరలింగం అభయం ఇస్తుంది. జంతువునాం అభయం దత్వ పతతాం మోహసాగరే, మోహసాగరంలో పడిన వాళ్ళందరికీ అభయం ఇస్తూ ఉంటుంది. ఇదిగో ఈ అమ్మ దుర్గాదేవి మందిరం, ఇది పితృ ఈశ్వరలింగం, ఇది చిత్రఘంటాదేవి, ఇవో లలితాగౌరి, ఇవో విశాలాక్షి, ఆశా వినాయకుడు, ఇవో ధర్మకూపం. ఇది ఇక్కడ పిండ ప్రదానం చేస్తే బ్రహ్మపదం వెళ్ళిపోతారు పితృదేవతలు. ఇక్కడ విశ్వభిజా గౌరి, ఈ తర్వాతనే వందీ మహాదేవి దశాశ్వమేధ ఘాట్లో ఉంది. సంఖ్యలు జైళ్లలోకి వెళ్ళిన వాళ్ళు పాశాలన్నీ బయటపడతాయి. ఇవి దశాశ్వమేధ తీర్థము. ఇక్కడ మంచి ఒక్క హోమం చేసినా అగ్నిహోత్రం చేసిన ఫలితం వస్తుంది. ఆ పక్కనే ప్రయాగ ఘాట్, ఇది అన్ని తీర్థముల్లోనికి ఉత్తమమైంది. ఇది అశోకమనే తీర్థం, ఇక్కడే గంగాకేశవుడు ఉన్నాడు, ఇది మోక్షద్వారం, ఇది స్వర్గద్వారం అని చెప్పి ఆ చిత్ర అవన్నీ స్మరించుకుంటున్నది, అవన్నీ వింటున్నాం. ఆ చిత్రపటాన్ని చూచండి, పునర్ధ అయిపోయింది అధ్యాయం. పునర్ధదర్శ తన్వంగి చిత్రపత్యాంఘటోద్భవా, మళ్ళీ చూచిందిటండి. చూచేటప్పటికీ స్వర్గద్వారాత్తు పురోభాగే శ్రీమతీ మణికర్ణికాం, స్వర్గద్వారం అని ఉన్నది అక్కడ, దానికి ముందు భాగంలో మణికర్ణికను మళ్ళీ చూచింది. సంసారము అనే సర్పముల చేత దష్టులైన ప్రాణులందరికీ కూడా అక్కడ కుడి చేతితో పట్టుకొని, కుడి చెవిని పట్టుకొని తారక మంత్ర బ్రహ్మోపదేశం చేస్తూ ఉంటాడు. ఇక్కడనే కపిల యోగం, కపిలంచే కపిల సంఖ్యం చేత కానీ, యోగం చేత కానీ, సాంఖ్యం చేత కానీ, వ్రతం చేత కానీ యాగతి ప్రాప్యతే పుంభి, ఎటువంటి గతి వస్తుందో అక్కడ మోక్షం అనేటువంటిది ఇస్తూ ఉంటాడు. ఇది మోక్ష భూమి. వైకుంఠంలో కానీ, వైకుంఠంలో విష్ణుభవనంలో కానీ, అక్కడ విష్ణుభక్తి పరాయణులందరూ కూడా ఈ మణికర్ణికను స్మరిస్తూ ఉంటారు. తర్వాతనే బ్రాహ్మణోత్తముడైన వాడు యావజ్జీవితము అగ్నిహోత్రాలు చేసి వేదములన్నీ చదివి విధివత్తుగా, అంటే బ్రహ్మయజ్ఞం బాగా వేదము బ్రహ్మయజ్ఞమునందు తత్పరుడై చివరికి ఈ మణికర్ణిక దగ్గరికి వచ్చి దీన్ని ఆశ్రయించి ముక్తిని పొందాలి అని అనుకుంటూ ఉంటారయ్యా. అటువంటిదయ్యా ఈ మణికర్ణిక. రాక్షసులు అదే రాజులందరూ నాలుగు వర్ణాల వారిని గురించి చెబుతున్నాడు. బాగా దక్షిణలకు ఇక్కడ ఇచ్చేసేసి యజ్ఞములు బాగా చేసి ధన్యులైపోయి చివరిలో శ్రేయస్సు కొరకు ఈ మణికర్ణికను ఆశ్రయిస్తూ ఉంటారయ్యా. అలాగే పతివ్రతలైనటువంటి స్త్రీలు కూడా పరమధర్మపరాయణులై పతివ్రత పాతివ్రత్యంతో కూడినటువంటి వారై మోక్షం పొందాలనేటువంటి ఉద్దేశ్యంతో భర్తలతో పాటు ఇక్కడికి వచ్చి మణికర్ణికను ఆశ్రయిస్తూ ఉంటారయ్యా. ఇంకానే వైశ్యులున్నారే, వైశ్యులు వాళ్ళు కూడా న్యాయంగా డబ్బును సంపాదించుకున్న వాళ్ళై ఇక సత్పాత్రులైనటువంటి సజ్జనులకు ధనం ఇవ్వాలి, ఇచ్చి కాసి ఇక్కడికి వచ్చి ఈ మణికర్ణికను సేవిస్తూ ఉంటారయ్యా మోక్షం కొరకు. అలాగే మంచి మార్గంలో వారి యొక్క ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి శూద్రులందరూ కూడా భార్యల్ని పిల్లల్ని భవనాలని అన్నిటినీ వదిలేసి మోక్ష ప్రాప్తి కొరకు చేరుతూ ఉంటారయ్యా ఈ మణికర్ణిక దగ్గరకు. యావజ్జీవం చరంతోపి బ్రహ్మచర్యం జితేంద్రియా, యావజ్జీవనము బ్రహ్మచర్య వ్రతం చేసిన వాళ్ళకు కూడా అలాంటి జితేంద్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ మోక్ష లాభం కొరకు ఇక్కడికి మణికర్ణికను ఆశ్రయిస్తూ ఉంటారే. పంచయజ్ఞాలు ఉన్నాయి, దేవయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం, బ్రహ్మయజ్ఞం అని ఈ యజ్ఞములు పంచయజ్ఞ పరాయణులైన గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఆశ్రమాల వాళ్ళు చెబుతున్నాడు. ఇందాక అన్ని వర్ణాల వారు చెప్పారు. అతిథులను బాగా సంతోషపెడుతూ ఆ పుణ్య విశేషం చేత మణికర్ణిక దగ్గరని వస్తారయ్యా, దీన్ని విడిచిపెట్టరయ్యా. వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మోక్ష సాధనం కొరకు ఇంద్రియములను నిగ్రహించుకొని మణికర్ణికను సేవిస్తూ ఉంటారయ్యా. దండి అని ఉంటూ ఉంటారు సన్యాసులు, దండి సన్యాసులు అని ఉంటారు, దండం ఉంటుంది. వాళ్ళు కూడా మోక్షం కోరినటువంటి వారై ఇంకా అన్ని శాస్త్రాలు చూచి ఇంతకంటే మార్గం లేదని మణికర్ణికను ఆశ్రయిస్తూ ఉంటారయ్యా. త్రిదండీజని, మూడు దండములండి. త్రిదండి సన్యాసం అంటే అర్థం ఏంటంటే, మూడు దండములంటే మనోదండం ఒకటి అంటే మనస్సును దండి నిగ్రహించుకోవడం అన్నమాట, దాన్ని మనోదండం అంటాం. వాక్కుని నిగ్రహించుకోవటం దాన్ని వాచోదండం అంటాం, అంటే మౌనంగా ఉండటం అన్నమాట. కాయదండం, ఇంకా ఏ పనులు చేయకుండా ఉండటం అన్నమాట, శరీరాన్ని నిగ్రహించుకోవటం, అవి కావాలి ఇవి కావాలి అక్కడికి వెళ్ళాలి ఇవన్నీ లేకుండా. ఈ మూడు దండములు అంటే ఈ నియమాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళని త్రిదండి సన్యాసులు అని అంటారు. ఆ రకంగానే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఆశ్రయిస్తూ ఉంటారయ్యా మోక్ష కైవల్య ప్రాప్తి కొరకు. అంతేకాదు అఖిల కామంకే, మామూలుగానే సన్యస్త అఖిల కర్మాణు దండయిత్వాచలం మన, సన్యాసులు ఉంటూ ఉంటారే పనులన్నీ కూడా అన్ని కర్మలను కూడా నియంత్రించుకొని ఏకదండ వ్రతులై ఆ మణికర్ణికను సేవిస్తూ ఉంటారయ్యా. శిఖ ధరించిన వాళ్ళు, ముండనం చేసుకున్నటువంటి వాళ్ళు, జటలు ధరించిన వాళ్ళు, సన్యాసాల్లో రకరకాలు ఉంటూ ఉంటారు. కేవలం గోచి కౌపీన మాత్రధారులు, దిగంబర సన్యాసులు, అవధూతలు వీళ్ళంతా కూడా మోక్ష కొరకు మణికర్ణికను తప్పనిసరిగా సేవిస్తూ ఉంటారయ్యా. తపస్సు చేయటం ఎవరికి చేత కాదో, దానం చేయటం ఎవరికి దానమునందు అసమర్థులో, యోగాభ్యాసం ఎవరికి లేదో వాళ్ళందరినీ విముక్తి కలిగించేటువంటిదయ్యా ఈ మణికర్ణిక. అనేక ఉపాయములు ఉన్నాయి ముక్తి కొరకు, కానీ ఇంత తేలిగ్గా మోక్షం మాత్రం మణికర్ణికలాగా ఏది ఓవయ్యా. భోజనం చేయకుండా ఎవరైతే ఉంటాడో ఉన్నప్పటికీ భోజనం నిరసన నిరాహార దీక్ష పూజిన వాడికి మూడు పూట్ల బాగా తినేవాడికి కూడా ముక్తిని ఇస్తూ ఉంటుందయ్యా ఈ మణికర్ణిక. సమానంగా అందరికీ కూడా ముక్తినిస్తుంది. ఎవడైతే యథోక్త వేదోక్త విధానంలో నిష్ఠగా పాశుపత యోగం ఆచరిస్తాడో వాడు మణికర్ణికనే, వాడు కూడా ఇక్కడే స్మరిస్తూ ఉంటాడయ్యా. అదన్నా చేయాలి ఇదన్నా చేయాలి వాళ్ళు కూడా ఈ మణికర్ణికను స్మరిస్తాడే. ఇద్దరికీ కూడా ఇక్కడ శరీరపాతం వల్ల మోక్షం వస్తూ ఉంటుందయ్యా. అందువల్లనే అందరూ కూడా తమ సర్వస్వాన్ని విడిచిపెట్టి మణికర్ణికను సేవించాలి. ఇక్కడ ఈ మణికర్ణికలో స్నానం చేయటం వల్ల స్వర్గద్వారంలో ప్రవేశిస్తారు. ఎన్ని పాపములు ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోతాయి. స్వర్గానికి ఎప్పుడు అతడు దూరం కాడు. ఈ మణికర్ణిక స్వర్గద్వారం, స్వర్గభూమి మణికర్ణిక ఈ మోక్షభూమి. అందువల్లనే స్వర్గము మోక్షము ఈ రెండు కూడా ఇక్కడే ఉన్నవి. స్వర్గం అంటే ఎక్కడో పైన లేదు, మోక్షం అంటే ఇంకెక్కడో పైన కింద లేవయ్యా. ఈ మణికర్ణికలో స్నానం చేసి దానములు ఇచ్చి స్వర్గద్వారంలో ప్రవేశించినట్లయితే వాడు ఎటువంటి పరిస్థితిలో కూడా నరకాన్ని పొందడు. స్వర్గాపవర్గయోరర్థ. స్వర్గం అంటే ఏమిటో, మోక్షం అంటే ఏమిటో చెబుతున్నారు పండితులు చెప్పిన విషయం. స్వర్గం అంటే సుఖమయ్యా, అక్కడ సుఖం ఉంటుంది బాగా. అంత అప్సరసలు వాళ్ళు వీళ్ళు హాయిగా మంచి అమృ ఉద్యానవనాలు విహరించవచ్చు, హాయిగా సుఖం ఉంటుంది. స్వర్గం అంటే సుఖం. సముద్దిష్టం అపవర్గో మహాసుఖం, అది పరమానందం. ఇక మహానందం మహాసుఖం అది మోక్షం అంటారు. దీనికి దానికి అది తేడా. వీళ్ళేమో పుణ్యమైపోతే మళ్ళీ వస్తారు, వాళ్ళు మాత్రం మళ్ళీ రారు, పునర్జన్మ ఉండదు. మణికర్ణిక హాయిగాటండి, మణికర్ణిక దగ్గర ఆ ఒడ్డున కూర్చుంటే వచ్చేటువంటి సజ్జనులకు ఎలాంటి సుఖం కలుగుతుందో సింహాసనం పైన కూర్చున్నటువంటి ఆ ఇంద్రుడికి కూడా కలగదయ్యా మహాసుఖం. సమాధిలో ఉన్న సమాధిలో ఉండి తనను తాను మరిచిపోయినటువంటి యోగులకు ఎలాంటి మహాసుఖం కలుగుతుందో వాళ్లకున్నది ఈ మణికర్ణిక దగ్గర అటువంటి సుఖం సహజంగా. మహాసుఖం అంటే కైవల్యం కదా, ఇక్కడ తేలిగ్గా లభిస్తుందయ్యా. స్వర్గద్వారమునకు ముందు భాగంలో దాని హద్దులు చెబుతున్నాడు. స్వర్గద్వారం అని ఉంది, దానికి ముందు భాగంలో దేవనది అంటే గంగానదికి పడమట సౌభాగ్య భాగ్యముల యొక్క నిధి కాచిదే కా మహాస్థలి. ఒక మహా దివ్యమైనటువంటి ఒక మహాస్థలం అయ్యా ఈ మణికర్ణిక. యావంతో భాస్వత స్పర్శాద్భాసంతే సైకతాక్కణ. ఇక్కడ మామూలుగా ఎన్ని ధూళికా కణ భాస్వంత యావంతో భాస్వత స్పర్శాద్భాసంతే సైక. సూర్యకిరణ స్పర్శ చేతను ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని ఇసుక రేణువులు ప్రకాశిస్తూ ఉంటాయో ఆ కిరణ స్పర్శ చేతను ఇప్పటి వరకు అంతమంది బ్రహ్మలు బ్రహ్మాలయానికి వెళ్ళిపోయినారయ్యా. అలాంటిది వాళ్ళందరినీ కూడా మోక్షం ఇచ్చినటువంటిదయ్యా ఈ మణికర్ణిక. ఇటువంటి మణికర్ణిక మరి ఇటువంటి తీర్థం లేదు, చాలా తీర్థములు ఉన్నాయి మణికర్ణిక చుట్టూ ఎన్నో ఉన్నాయ్యా. ఇక్కడ నువ్వు గింజంతా కూడా వ్యర్థం కాలేదు, ఇప్పుడు అన్నీ మనకు కనిపించకపోవచ్చు. ఇవన్నీ కూడా అనేక తీర్థాలు అనేకమైనటువంటి లింగములతో ఈ ప్రాంతం అంతా ఉందయ్యా. అనుకుంటూ ఉంటారు మా వాళ్ళందరూ పితృదేవతలు ఒక్కడైనా మన వంశంలో ముక్తి ఇక్కడ మదన్ యదన్వయే కోపి ముక్త సంప్రాప్య మణికర్ణిక. మణికర్ణికకు వచ్చి ఒక్కడైనా మన వంశంలో ముక్తుడుగాడా అని ఆ వంశీయులందరూ కూడా అనుకుంటూ ఉంటారు. అప్పుడు వీళ్ళందరినీ దేవతలు కూడా గౌరవిస్తారని. ఇక్కడ కనుక పితృదేవతలకు తర్పణ ఇచ్చినట్లయితే ఏడు ఏడు తరాల ఏడు సప్త 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 అంటే ఏంటంటే మూడేళ్ళు 21 సార్లు మన పూర్వ వంశీయులందరూ కూడా తరింపబడతారయ్యా. ఆ మధ్యాహ్న దేవసరిత మణికర్ణిక హద్దులు చెబుతున్నాడు. మీరేదో ఆ చక్ర పుష్కరిణి ఆ గుంట ఒక్కటే కాదండి, దేవ గంగానది మధ్యభాగం వరకు, తర్వాత స్వర్గద్వారం అని ఉన్నది అంతవరకు మధ్యభాగం అది గంగ అంటే గంగ ఏమో పడమట ఉన్నది, పడమట భాగంలో ఉందండి, తూర్పున ఉన్నది. తర్వాతనేమో స్వర్గద్వారం పడమట ఉంది. ఈ రెండింటి మధ్య అన్నమాట ఇది, తూర్పును పడమర యొక్క సరిహద్దులు అవి. ఇక్కడ ఉన్నదే ఏతద్ర ఇక్కడ ధూళి కణం ఉంటుందే కణులదాం త్రిలోక్యోపి నగచ్చతి. ములోకములు కూడా దీని ముందు పనికిరావు. ఏతత్ ప్రాప్త్యై ప్రయత్న మూడు లోకముల వాళ్ళు ఇక్కడికి రావడానికని ప్రయత్నం చేస్తూ ఉంటారయ్యా. ఇంకో మధ్యలో ఒక లైన్ పోయిందండి, ఆ గంగా కేశవాదావు అంటే నేమో తూర్పునేమో గంగా మధ్య భాగం, పడమరనేమో ఉన్నటువంటిది హరిశ్చ ఆ మధ్య దేవసరిత హరిశ్చంద్ర మండపం అండి. తర్వాతనే దక్షిణాన ఉన్నది గంగాకేశవుడు, ఉత్తరాన ఉన్నటువంటిది స్వర్గద్వారం, ఈ మధ్యలో ఉన్నటువంటిది మణికర్ణిక అన్నమాట. తర్వాతనే కళావతి ఈ రకంగా చిత్రపటాన్ని చూస్తూ ఉంది. చూస్తూ ఉండగానండి మళ్ళీ మళ్ళీ చూస్తున్నది జ్ఞానవాపి కనిపించిందండి. ఇప్పుడు పూర్వజన్మల ఆమె జ్ఞానవాపినేగా సేవించింది. జ్ఞానవాపిం దదరిషాధ శ్రీ విశ్వేశ్వర దక్షిణే, పూర్వం విశ్వేశ్వర మందిరం మసీదు ఉన్న చోటు కదా, దానికి దక్షిణం అవుతుంది. జ్ఞానవాపి ఇప్పుడు అలాగే ఉంది, కానీ ఇప్పుడు మాత్రం ఉత్తరం అవుతుంది ఆ కారణం. అందువల్లనే జ్ఞానవాపిని చూచింది, యదంబు సతతం రక్షేత్ దుర్వృత్త దండనాయక, దుర్మార్గులు వచ్చి ఆ నీరు త్రాగి వీళ్ళంతా తరించకుండా దుష్ట ప్రవృత్తి గల పాపులందరినీ రక్షిస్తూ ఉంటాట రాకుండా, ఎవరు దండనాయకుడు దండపాణి. అందుకే కొంతమంది కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుని చూస్తారు, ఇక్కడి నుంచి అటు వెళ్ళాలంటే మళ్ళీ ఇటు రాని వృక్షు ఉంటుంది, ఆ జ్ఞానవాపి తీర్థం తీసుకోకుండానే వస్తూ ఉంటారు. ఆయన దండపాణి యొక్క ప్రభావం అదనమాట. ఇక్కడ సంభ్రముడు విభ్రముడని దండపాణి యొక్క అనుచరులు ఉన్నారే, వాళ్ళు ఈ రకంగా మనకు భ్రాంతిని కలగజేసి మనందరినీ కూడా అక్కడికి వెళ్లకుండా చేస్తూ ఉంటారయ్యా. అష్టమూర్తి అయిన మహాదేవుడు ఉన్నాడే పురాణాలలో చెబుతూ ఉంటారు, అష్టమూర్తి అని అష్టమూర్తిలో పంచభూతాలు ఉన్నాయి, నీరు కూడా అన్నారే. ఆ అష్టమూర్తి అయినటువంటి ఆ మహాదేవుని యొక్క జలమయమైన మూర్తి అయ్యా ఇది, జ్ఞానమునిచ్చేటువంటిది జ్ఞానవాపిక అని అనుకుంటున్నది. చాలా కన్నులకు పండుగగా చూచిందండి కళావతి. ఒక్కసారి ఉన్నదే శరీరం అంతా కదంబ పుష్పంలాగా రోమాంచితమైపోయింది, ఒక్క క్షణంలో శరీరం అంతా కదిలిపోయింది, నొస పాలభాగమునందు చెమటలు చెమర్చినాయి, ఆనంద బాష్పములు కనుల నిండా నిండిపోయినాయి, గాత్రమంతా ఏమి స్తంభంలాగా అయిపోయింది, నిశ్చేస్తురాలైపోయింది, కంఠం కాస్త మాట రాలేదు, వివరణరాలైపోయింది, గాద్గరికం అయిపోయింది, విభ్రంశతు చేతిలో ఉన్నటువంటి ఆ చిత్రపటం కాస్త జారి పడిపోయింది, తనను తానే మరిచిపోయింది. నేను ఎవరిని ఎక్కడున్నాను ఏమీ ఆమె తెలియకుండా సుషుప్తి అవస్థలో ఎవరుంటారండి, మనకేమన్నా తెలుస్తుంది? బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏమైనా మనకు తెలుస్తుందండి? ఒక్కడే సాక్షి అయిన ఆ పరమాత్మ మాత్రం ఉంటాడు మేల్కొని. ఆయన తర్వాత మనమే, ఆయన ఉంటాడు కాబట్టి ఆయనే మనం కాబట్టి హాయిగా నిద్రపోతుందంటాం. మనం ఉండం, మనకేం తెలియదు ఈ దేహానికి, సాక్షి మాత్రుడుగా ఆయన ఉన్నాడు మనలో. ఆ చైతన్యం వల్ల మనమే నిద్ర నుండి లేచిన తర్వాత హాయిగా నిద్రపట్టిందని, అప్పుడు ఏమన్నా నిజంగా తెలుసా ఆయనకి? ఆ లోపల ఉన్న సాక్షిభూతుడైన పరమాత్మ మంచేత ఆ రకంగా ఆ సుఖాన్ని ఆయన పొందాడు కాబట్టి చెప్పిస్తున్నాడు. ఆ రకంగా సుషుప్తిలో పరమాత్మలాగా నిశ్చలంగా ఉండిపోయిందంటే తనను తానే మర్చిపోయింది. సుషుప్తిలో ఇంకేమీ ఉండదు, ఒక సాక్షి చైతన్యం తప్ప. అదా తత్పరిచారి వాళ్ళందరూ, ఇంకా పరిచారికలందరూ వచ్చారండి. వచ్చి ఏమిటా ఇదనుకున్నారు, ఏదో ఈమెకి ఇష్టమైనది ఏదో ఉన్నది, ప్రేమ పాత్రమైంది, అందుకే ఇదా జరిగింది అని అనుకున్నారు. వెంటనే వాళ్ళు ఏం చేశారయ్యా అంటే రకరకాల శీతలోపచారాలు చేశారండి. స్పృహ తప్పి పడిపోయినప్పుడు చేసేటువంటివన్నీ నీళ్లు తీసుకురావటం, యువ తామరాకులు తీసుకురావటం, కర్పూరపు అవన్నీ గంధాలు పూయటం, ఓ రకరకాలుగా చందనాలు పూయటం, ఈ రకంగానే స్పృహ రావడానికి ఎన్నో చేశారండి. ఆ తాపమంతా తీరటం కొరకు ఎన్నో చేశారండి, ఏమీ స్పృహలోకి రాలేదండి ఆమె. అప్పుడు ఏం చేసిందంటే బుద్ధి శరీరం, నేను ఒక చెలికెత్తే ఉంది, ఆమెకు బాగా తెలివితేటలు ఉన్నాయన్నమాట, బుద్ధే శరీరం కాగలి. ఏమే మీరు ఇవన్నీ అనవసరం, మీరు ఇవన్నీ ఇంకా ఆపేసేయండి, శీతలోపచారాలు ఓ చాలా చేశారు, 20-30 రకరకాలవి, ఇవన్నీ మీరు ఆపండి. ఇక్కడ ఏదో ఈ చిత్రపటంలో ఆమెకు ఏదో ప్రీతిపాత్రమైంది ఉన్నది, అది గుర్తుకు వచ్చింది, దానివల్ల ఈమెకి స్థితి కలిగింది. మనం చిత్రపటం చూపుతాం అప్పుడు ఆమె స్పృహలోనికి వస్తుందని, అదంతా కూడా విశ్వేశ్వరుని అనుగ్రహం అన్నమాట. ఆ రకంగా ఆ బుద్ధి శరీరానికి తట్టడం ఏంటండి, ఎంత విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహం. ఈ జ్ఞానవా ఈ చిత్రపటం తీసుకొని ఇక్కడికి రావడం ఏంటి, వీళ్ళకి ముక్తి కలిగే అవకాశం ఉంది ఈ జన్మలో, ఎంత ఆయన అనుగ్రహం ఆయన ఉంటే ఆయనే రప్పించుకుంటాడు. మన ఏందో అనుగ్రహం ఉంటే ఏదో రూపంలో వచ్చి మనల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, మరి కాశీఖండం వింటున్నారు, విన్నవాడు మళ్ళీ కాశీకి బయలుదేరతారు చాలామంది. అది అనుగ్రహం, ఆ రకంగా ఉంటుంది విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహం. నిధాయ తత్పుర ప్రోచు, అప్పుడే ఈ చిత్రపటాన్ని మళ్ళీ ఆమె దగ్గర పెట్టి, ఓ చెలి కళావతి చిత్రపటం చూడు అన్నారండి. ఇది నీకు ఇష్టమైంది, ఆనందాన్ని కలిగించేది, నీ ఇష్టదేవత ఇక్కడ ఏదో ఉన్నట్లున్నది చూడు. సాపి, ఆ ఇష్టదేవత ఇక్కడ ఉన్నది అనేటప్పటికిటండి ఆ చూపించారంతే ఆ చిత్రపటాన్ని. అమృతం తల్లినట్లయింది, మూర్ఛలో నుంచి బయటకు వచ్చేసిందండి ఆ కళావతి. ఎండకు మాడిపోయిన ముఖం కాస్త వర్షం కురిస్తే ఔషధులు ఎలా మొలకిస్తాయో అంత ఆనందంతో అంకురించిపోయిందండి. మళ్ళీ చూడటం ప్రారంభించింది జ్ఞానప్రదాయినైన జ్ఞానవాపికను. ఆ చిత్రపటాన్ని ఆ జ్ఞానవాపిని తాకిందండి. చిత్రంలో ఉన్నప్పటికీ దాన్ని తాకిందండి. చిత్రంలో కాగితం మీద ఉన్న జ్ఞానవాపిని తాకుతే ఆమెకు పూర్వజన్మస్ఫూర్తి వచ్చింది కదా, దాని మహిమ చెప్పండి. ఇంకా చిత్రంలో ఉన్నటువంటి దాన్ని మనమే రాళ్లల్లో పూజిస్తే మనకు భక్తిగా దేవుడు ఉన్నాడా, ఏదో పటాలు పెట్టి పూజిస్తే వస్తుందే అని అనుకుంటే హేతువాదులు కొందరు ఉన్నారు. ఇక్కడ మరి ఏంటి, ఏమని చెప్పాలి దీన్ని చెప్పండి. చిత్రంలో ఉన్నటువంటి దాన్ని చూచినప్పటికీ కూడా ఆమెకు పూర్వజన్మ స్మృతి కలిగింది. అందులో అన్నిటిలోనూ పరమేశ్వరుడు ఉన్నాడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు. మనకు అవకాశం వచ్చినప్పుడు, మన అదృష్టం పండినప్పుడు ఆయన అనుగ్రహిస్తూ ఉంటారు. అందువల్లనే మళ్ళీనండి పూర్వజన్మ స్మృతి అంతా వచ్చింది. అజ్ఞానవాపికిని చిత్రంలో తాగేటప్పటికే భవాంతర జన్మాంతర అన్ని విషయాలన్నీ గుర్తుకొచ్చింది. వాళ్ళతో చెబుతున్నది నిజం, తన వృత్తాంతం అంతా చెప్పిందండి, పూర్వజన్మ వృత్తాంతం అంతా చెప్పింది. ఉపవిశ్వేశ్వరం కాశ్యాం జ్ఞానవప్యాం రమేముదా జనకోమ, అదే తన వృత్తాంతం అంటే మా నాన్నగారు హరిస్వామి పూర్వజన్మలో నాకు, ఆయన కాశీలో ఉండే బ్రాహ్మడు, అక్కడ విశ్వేశ్వరుడి దగ్గర జ్ఞానవాపి ఉంది, నేను అక్కడ ఈరోజు ఆ జ్ఞానవాపిని సేవించేవాడిని, దాన్ని ఆ నీళ్లు స్నానం చేసేవాడిని, తాగేదాన్ని, అక్కడ ఊడ్చేవాడిని, నీళ్లు చల్లేవాడిని, ఆ జలంతో విశ్వేశ్వరుని అభిషేకించేదాన్ని. నా పేరు సుశీల, ఒక విద్యాధరుడు మధ్య మార్గం, నన్ను కాస్త నిద్రపోతుంటే ఆయన తీసుకొని వచ్చాడు, ఒక రాక్షసుడు వచ్చాడు, ఆ ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది, వాళ్ళిద్దరూ మరణించారు. మళ్ళీ ఆ తర్వాత నేను కూడా విరహంతో మరణించాను. ఇప్పుడుగో ఈ రాజకుమారిగా పుట్టాను, ఆ విద్యాధరుడు మాలికేతువుగా పుట్టాడు, మా ఇద్దరికి ఈ రకంగా వివాహం అయిందని మొత్తం జరిగింది జరిగినట్లు చెప్పేసిందండి. అంతా కూడా ఇది జ్ఞానం. ఇంతటి కర్ణాటక నృపతికి నేను కన్యగా పుట్టాను, నా పేరు కళావతి ఇప్పుడు, ఇవన్నీ చెప్పేసిందండి. ఇదంతా కూడా జ్ఞానవాపిని చూడటం వల్ల వచ్చిందన్నమాట. వెంటనే ఆ మాటలు వినేటప్పటికీ ఆమె చెలికెత్తే బుద్ధి శరీరం అంటున్నది, తత్పరిచారిణ్య వాళ్ళ చెలికెత్తెలందరూ అంటున్నారు నమస్కారం చేసి కళావతికి, అహో కథం హి సా లబ్జా యత్ ప్రభావోయమి, ఏమి ప్రభావం ఈ జ్ఞానవాపి ప్రభావం, దిక్ జన్మ తేషాం మర్చేస్మిన్ ఏనైచ్చి జ్ఞానవాపిక, ఈ జ్ఞానవాపికను చూడని వాళ్ళ జన్మ దండగా వ్యర్థం. కళావతి నమస్తుభ్యం కురునోపి సమీదం, ఓ కళావతి నీకు నమస్కారం, 1000 నమస్కారాలు చేస్తున్నాం, మాకు కోరిక ఉంది, ఆ కోరికను తీర్చోమా, మా జన్మ ధన్యం చేయమన్నా చేయు, మీ రాజుగారి దగ్గరికి వెళ్ళి మీ ప్రభువు గారి దగ్గరికి ప్రార్థించి మీతో పాటు మమ్మల్ని కూడా కాశీకి తీసుకుని వెళ్ళి జ్ఞానవాపి దర్శనం చేయించవమ్మా. మరి చిత్రపటం చూస్తేనే నీకు పూర్వజన్మ స్మృతి కలిగిందంటే ఆ జ్ఞానవాపి ఎంత ప్రభావ సంపన్నమైందో కదా తల్లి అని, అవశ్యం జ్ఞానవాపి సా నామనాభ, నిజంగా అది జ్ఞానవాపి అయి ఉంటుంది, చిత్రం ఒక పేపర్ మీద ఉన్న చిత్రాన్ని చూస్తేనే జ్ఞానం ఇచ్చింది నీకు అనేటప్పటికి ఆమె ఓం అని, ఓం అంటే అంగీకారాన్ని తెలపడానికి ఓం అని అనేవాళ్ళు పూర్వం. ఇప్పుడు కూడా కొన్ని సంస్థల్లోనే అంగీకారం తెలపడానికి ఓం అని అంటూ ఉంటారు. అందువల్లనే ఓం కృత్యతాసాం వాక్యం సా స్వాకారం, సరే తన మనస్సులో ఉన్న ఆనందాన్ని బయటపడనివ్వల, ఆకారాన్ని గుప్తంగానే ఉంచుకుంది. సరేలే అని చెప్పి అలాగే చేద్దామని ఉంది. ఆ రోజు ఇంటికి మామూలు అంతఃపురంలో ఏం చేసింది, తన ఆకారాన్ని గోప్యంగా ఉంచుకుని అహోభావాల్ని భర్తకు ఇష్టమైనటువంటి విధంగా అన్నీ కూడా చేసింది. అంతా అయిపోయింది, భోజనాలు అయిపోయినాయి, ఆయన మంచి ప్రశాంతంగా హాయిగా కూర్చున్నాడు, మంచి ఆనందంగా కూర్చున్నాడు. ఆ సమయంలో స్వామి ఆర్యపుత్ర మీకు ఒక విన్నపం ఉన్నది స్వామి అంది. నేను చెప్పేటువంటిది నాకే కాదు మీకు కూడా చాలా హితం అండి, మమతో అధి త్వదధీనాయ దుష్ట్రా, నేను నీ యొక్క మీ యొక్క అధీనవతినైన మీ స్వాధీనంలో ఉండే నాకు పొందశక్యంగా అంది ఏది ఉండదు. నేను ఉన్నదే పతి స్వాధీనంలో, మీరు నా మాట ఎప్పుడూ కాదనరు. పతి స్వాధీనమైనటువంటి వాళ్లకు కోరికలు నెరవేరినట్లే నేను చెప్పే కోరిక నెరవేరుతుందని నాకు నమ్మకం ఉన్నది. ఎందుకు స్వామి ప్రాణేశ, ఇంకా ఎందుకు ఇన్ని అనేక మాటలు, ఎందుకు ఇన్ని బహు ఎది ప్రాణై బ్రతికి ప్రాణాలు ఉండి ప్రయోజనం ఎందుకు స్వామి? తదా అభిలషితం, కాబట్టి నా కోరికను మీరు తీర్చాలి స్వామి. యాస్యంతి అధ అన్యథ మమ ప్రాణా, మీరు నా కోరిక తీర్చకపోతే నా ప్రాణాలు ఉండవు, ఇప్పుడే పోతాయి అన్నదండి. అప్పుడే ప్రాణేభ్యోపి గరీయస్య తస్యాప్వాక్యం నిశమ, తన ప్రాణముల కంటే కూడా ఎక్కువగా చూసుకుంటాడు ఆ మాల్యవంతుడు భార్యనే. ఆయన విన్నాడు, విని అంటున్నాడండి, తనకును తన భార్యకు కూడా ప్రియమైనటువంటిది, నాహం ప్రియే తవాదేయం, ఓ ప్రియురాలా నీకు ఇవ్వలేనటువంటిది, ఇవ్వకూడదు ఈ భూమండలంలో లేదు. నువ్వు గనక నీ మంచి స్వభావం శీలము చేత, శీలము గుణము చేత నన్ను నువ్వు కొనుక్కున్నావు. పరమేశ్వరుడు అంటాడు కుమార సంభవంలో కాళిదాసు, నీ యొక్క తపస్సు చేత నేను కొనుక్కున్నావు నువ్వు నన్ను, నేను నీ దాసుణ్ణే, నువ్వేం చెప్తే అది చేస్తాను అన్నాడు. క్రీతోస్మి అంటాడు అక్కడ కాళిదాసు, ఆ తపస్సు చేత కొనుక్కుంది ఆమె. ఇప్పుడు ఇక్కడ నీ శీల గుణముల చేత నువ్వు నన్ను కొనుక్కున్నావమ్మా. శీలము గుణములు ఉంటే భర్తకు ప్రీతురాలు అవుతూ ఉంటారు. అవిలంబితమా, నువ్వు ఆలస్యం చేయొద్దు, వెంటనే చెప్పమన్నాడండి కళావతిని. మీలాంటి పతివ్రతలకు సాధ్యంగా ఏముంటుంది, నువ్వేంటో నీ కోరిక చెప్పు. ఇంకా అయినా నువ్వు కోరటం ఏంటి, నేనేదో తీర్చేవాడిని ఏంటి, ప్రార్థయితాయ ప్రార్థించేవాడెవరు, ప్రార్థన తీర్చేవాడెవడు, కోరిక ఏమిటి, మనం అందరం ఒకటే చెప్పమన్నాడండి. నా పృథక్, నేనేదోనే ఏదో వేరే వాడిని పరాయవాడిని అనుకోవద్దు, నువ్వు చెప్పవన్నాడు. ఈ దేశం నీదే, ఈ కోశం నీదే, ఈ బలము, ఈ దుర్గము, ఈ సైన్యం అన్నీ నీ అధీనం పొమనవున్నాడండి. నేను ఊరికే ఏదో నామమాత్రంగా ప్రభువుని, అన్నీ నీ అధీనం, నువ్వేం చెప్తే చేస్తాను. తచ్చస్వామ్యం మమాన్యత్ర, నువ్వు కంటే నాకు అసలు ఈ రాజ్యం ఏమవసరం లేదు పొమను. రాజ్యం చజేయం తద్వా, నువ్వు కనుక రాజ్యం వదిలిపెట్టవంటే తృణప్రాయంగా వదిలేసేస్తానన్నాడు. మా నేను ఈ అని మాల్యకేతు తన భర్త ఈ మాటలు వినదండి, గంభీరమైన వాక్కుతో అంటున్నది కళావతి చాలా మనోహరంగా. నాథ ప్రజాసృజా పూర్వం సృష్ట నానావిధ ప్రజా, అనేకమైనటువంటి బ్రహ్మగారు సృష్టించాడు అనేక మంది ప్రజలను. ఈ ప్రజలందరికీ కూడా మేలు చేయటం కొరకి ధర్మార్థ కామ మోక్షములనే పురుషార్థములు కూడా సృజించాడు. అది గనక లేనప్పుడున్నదే ఈ జన్మ వ్యర్థము. పురుషార్థ చతుష్టయం ధర్మార్థ కామములతో ఆగకూడదు. చెరవ చివరి చతుర్థ పురుషార్థమైన మోక్ష పురుషార్థం కొరకు కూడా ప్రయత్నం చేయాలి. చేయకపోతే ఈ క్షణికమైనటువంటి జన్మ పొంది ఏమిటి ఉపయోగం, మళ్ళీ ఎప్పుడు పోతామో తెలియదు. ఆయు వేటగాడు మృత్యు అనే వేటగాడు వెంటబడుతూ ఉంటాడు. కాబట్టి మనమే ఈ లోకంలోనూ పరలోకంలో కూడా మనం మన యొక్క క్షేమం కొరకు మనం సాధించాలి. దంపతులు అనుకూలంగా ఉంటే ధర్మార్థ కామములు లభిస్తాయి. ధర్మార్థ కామములు ఈ మూడు దంపతులు అనుకూలంగా, అనుకూల దాంపత్యం ఉంటే జరుగుతాయి. ఎదుచ్యతే పురా విద్రితి, అది పండితులు పూర్వపు వాళ్ళు చెప్పారు, అది నా విషయంలో వ్యర్థ నిజమైన. మనిద్దరం అనుకూలంగా ఉన్నాం, నాకు అన్ని కోరికలు ధర్మార్థ కామములు మూడు తిరిగినాయి, చివరిది మాత్రం ఇంకా తీరలేదు. అయినప్పటికీ మీరు నా యందు ఎంతో ప్రేమగా ఉంటున్నారు, మీ దాసుల యందు మీ దాసీజనమే ఎంతో భోగములతో విలసిస్తూ ఉన్నారు, మీకు అనన్యమైన సంపత్తి ఉన్నది. అని చెప్పి అంటూ ఈ రకంగా తవేతత్ సర్వమస్తీహ విశ్వేశ అనుగ్రహ, మీ అనుగ్రహ విశ్వేశ్వరుడి అనుగ్రహం వల్ల అంతా ఉన్నది, నాకు లోటు లేదు మీకు. నాకు కోరిక ఉన్నది, నేను చెబుతున్నాను వినండి ప్రభు. తూర్ణం ప్రహిణమాం నాథ విశ్వనాథ, నన్ను వెంటనే ఇంకా ఆలస్యం చేయొద్దు, విలంబం లేకుండా విశ్వనాథుడి పట్టణానికి నన్ను తీసుకొని వెళ్ళండి అని. ఎందువల్ల అయ్యా అంటే, ప్రాణ ప్రయాత ప్రాగేవా ఉపశేష ఆస్మికి కేవలం, నా ప్రాణాలు ఎప్పుడూ పోయినాయి విశ్వనాథుడి దగ్గరికి జ్ఞానబాబు, శరీరం మాత్రమే ఇక్కడ ఉన్నది, మీరు తొందరగా తీసుకుని వెళ్ళకపోతే ఈ ప్రాణ అయిపోతాను, ఇక్కడ లేవు అసలు, ఇప్పుడే ప్రాణాలు కంఠగతమై ఉన్నాయి అనేటప్పటికీ ఆయన మళ్ళీనే మాల్యకేతు అంటున్నాడండి ఆ మాట విని. కాసేపు ఆలోచించి వెంటనే రాజుగారు అంటున్నాడు, ప్రియురాల కళావతి వెళ్దాం బయలుదేరు అన్నాడండి. ఎందుకు ఈ రాజ్యలక్ష్మి చంచలమైనటువంటిది? నరాజ్యం రాజ్యం, రాజ్యం కాదు, రాజ్యం రాజ్యం కాదు, రాజ్యలక్ష్మి కాదు. రాజ్యలక్ష్మి ఎవరయ్యా అంటే ప్రేయసియే రాజ్యలక్ష్మి. ఈ సప్తాంగములతో కూడిన ఈ రాజ్యం కూడా నేను ఈ ముందు నాకు దాని వ్యర్థం. నిస్సపత్రం, ఎంత చక్కగా శత్రువులు లేకుండా పరిపాలించాను, ఇంద్రియాలన్నీ కూడా బాగా కృతార్థమైనవి, ధైర్యంగా ఉన్నాను, సంతానం కూడా ఉన్నాం, ఇంకా నేను చేయందుకండి ఇక్కడ ఉండటం. బాగా విద్యలన్నీ అభ్యసించా, భోగాలన్నీ అనుభవించా, రాజ్యాలు అనుభవించా, సంతానం గన్న, సంతానం ప్రజాయే గృహమేధనం, అన్నీ అయిపోయిన తర్వాత ఇంకెందుకు ఇక్కడ ఊడి పట్టుకొని ఈ రాజ్యాన్ని పట్టుకొని హాయిగా మనం మోక్ష పురుషార్థాన్ని సాధించడానికి వెళ్లకుండా అని చెప్పి కళావతి మనలాంటి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని చదువుతున్నదండి. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళండి రా నాయన అని అపత్యాన్యపి జాత అని పిల్లలు కూడా అయిపోయింది, వాళ్ళు వృద్ధిలోకి వచ్చారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంకా ఎందుకు ఇవన్నీ పట్టి మనం అంతా కూడా అలా విరేలాడుతూ ఉన్నాం? అవశ్యమేవ గంతవ్యం ఆవాభ్యం వారాణసి, వెంటనే బయలుదేరదామన్నాడండి. మాల్యకేతు ఈ రకంగా ఓదార్చాడు ఆమెని. వెంటనే జ్యోతిష్కుల్ని పిలిపించాడు, పురజనులు మంత్రులు అందరినీ అధికారులని చక్కగా గౌరవించాడు, పుత్రుడికి రాజ్యం ఇచ్చేశాడు, భార్యతో సహా కాశీకి బయలుదేరాడు, కొడుకుని అడిగి రాజ్యం ఇచ్చాడు. ఇంక ఈయనకేమీ లేదు, వెళ్ళేవాడు అన్నీ ఇంకా తీసుకొని వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళినా వానప్రస్థానానికి వెళ్ళినా సన్యాసం స్వీకరించినా మొత్తం డబ్బులు తీసుకొని వెళ్ళకూడదు, ఇవన్నీ వైరాగ్యం రావాలి, ఇవన్నీ వదిలేసి వెళ్ళాలి. కొడుకులకు ఇచ్చాడు, అవసరమైతే మళ్ళీ కొడుకుల దగ్గర తీసుకోవాలి. ఆ కొడుకుని అడిగేవో కొన్ని రత్నాలు మొత్తం కొంత మాత్రం తనకు అవసరమైంది, అక్కడ మంచి కార్యాలు దాన ధర్మాలు చేయడానికి తీసుకున్నాడండి. బయలుదేరి కాశీకి వెళ్ళాడండి. ప్రాగ్జన్మ వాసనాయోగా స్వాపిరాజ్ఞి కళావతి గ్రామాంతరాద కాశీలో ప్రవేశించారు, అడుగుపెట్టారు. పూర్వజన్మ వాసన అన్నీ ఆమెకు తెలుసు. కాశీలో ఎవడు గైడ్ అవసరంలా, అన్నీ ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నది పూర్వజన్మ వాసన. ఆ వాసనలో వెళ్ళిపోతున్నది మామూలు పాత ఊరులాగానే. వెంటనే మణికర్ణిక దగ్గరకు భర్తను తీసుకొని వెళ్ళింది, అక్కడ బాగా స్నానాలు చేశారు, బాగా దానాలు ఇచ్చారు, విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు, రత్నాలతో పూజించారు, అక్కడ కూడా రత్నాలు ఇచ్చారు, ఏనుగులు ఇచ్చారు, గుర్రాలు ఇచ్చారు, గోవుదానం చేశారు, గోదానం చేశారు, పట్టు వస్త్రాలు ఇచ్చారు, పూజ దేవ విశ్వనాథుడి పూజకు సంబంధించిన వస్తువులన్నీ ఇచ్చారు, బంగారం ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, దీపములు ఇచ్చారు, దీప అద్దాలు ఇచ్చారు, చామరలు, ఇవన్నీ విశ్వనాథుడి మందిరానికండి, ధ్వజములు, స్తంభాలు, పతాకలు, విచిత్రమైనటువంటివి, ఇంకా రకరకాలమైనవి ఇచ్చి విశ్వనాథుడి యొక్క మందిరానికి ప్రదక్షిణం చేశారు. తర్వాత ముక్తి మండపం దగ్గరికి వెళ్ళారు, అక్కడ ధర్మకథా శ్రవణం చేయాలి, అది అక్కడ విన్నారు. తత్రాపి సద్వం సాయంత్రం సాయంకాలం పూట సప్తర్షి మహాపూజ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా విశ్వనాథుడి మందిరంలో ఆ మహాపూజను చూచారు. తరువాతనే మళ్ళీ విశ్వనాథుడిని చూచారు. అక్కడ రాత్రి జాగరణ ఉన్నారు, అక్కడ అక్కడ స్వామి దగ్గరనే నృత్య వాద్య సంగీతాదులు ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొన్నారు. తెల్లవారింది లేచారు, నిద్ర మేల్కొన్నారు, శౌచము, ఆ తర్వాత ఆచమనం ఇవన్నీ చేశారు. రాజుగారు రాణిగారు చూపిస్తుంటే జ్ఞానవాపి దగ్గరికి రాజుగారు వెళ్ళారండి. తెల్లవారిన తర్వాత జ్ఞానవాపి దగ్గరికి వెళ్ళారు కళావతితో పాటు. అక్కడనే స్నానం చేసి పిండములన్నీ కూడా పిండ ప్రదానం చేశారు, శ్రద్ధగా పితృదేవతలను సంతృప్తిపరిచారు. అక్కడ వెండి బంగారం ఇవన్నీ పాత్రలు యోగ్యులైన వాళ్ళందరికీ ఇచ్చారు. దీనులకి, గుడ్డివాళ్ళకి, కృపణులకి, అనాథలకు కూడానే బాగా చక్కగా రత్నాలు అన్నీ ఇచ్చేశారు. రాజుగారు వీళ్ళందరినీ సంతోషపెట్టి అక్కడ వాళ్ళందరినీ ఆయన కూడా పాలన చేశాడు, భోజనం చేశాడు. స్వకార్య తన సంస్కార్య రత్న సోపానై, జ్ఞానవాపికి మెట్లు కట్టించాడు. అప్పుడు ఎట్లా ఉందో, ఎత్తుగా ఉన్నదో మరి ఏమిటో, దానికి రత్న సోపానములు నిర్మించింది కళావతి ఆ భర్త చేత, ఆ రకంగా రత్న సోపాలు. ఆ తర్వాతనే తర్వాతనే ఒకరోజు తింటాం, మధ్యలో ఉపవాసం, మళ్ళీ భోజనం. ఇట్లా 3 రోజులకోసారి, ఆ తర్వాత 6 రోజులకోసారి భోజనం, 15 రోజులకోసారి ఇట్లా నియమాలు తీసుకున్నది. తర్వాత 15 రోజులకు ఉపవాసాలు, 15 రోజులు ఉపవాసం, మళ్ళీ భోజనం, 4 రోజులు ఉపవాసం, మళ్ళీ భోజనం, చాంద్రాయణ వ్రతాలు, కురుక్షేత్ర వ్రతాలు, భర్తను సేవ, మళ్ళీ మధ్య ఇది మా ఇది వదలకూడదు. ఎన్ని వ్రతాలు చేసినా సేవ పూజల్లో ఉండి భర్తృ శుశ్రూషణ ఇరపి భర్తను సేవిస్తూ ఉన్నది. క్షణభత్ ఒక క్షణంలాగా గడిచిపోతూ ఉన్నదండి ఆమెకు. ఇంత ఏకదా ఒకరోజు ఏమైందా అంటే ఉదయం పూట స్నానం చేశారు. ఇలా చాలా రోజులు అక్కడ ఉన్నారు. స్నానం చేసి ఇద్దరు కూడా జ్ఞానవాపి దగ్గర కూర్చున్నారండి. ఒక జటాధారి అక్కడికి వచ్చాడు, చేతిలో విభూతి పెట్టాడు. ఉవాచ ప్రసన్నాశ్చాసీభిరభ్యంజచ, ఆశీర్వాదములతో అభినందించాడు. ఇంకా మీరు లేవండి, మీకు చక్కటి అలంకారం చెయ్యాలి, తారక మంత్రం ఉపదేశే సమయం వచ్చేసింది, లేవండి అన్నాడండి విభూతి పెట్టి ఒక జటాధారిచ్చి. యావదిత్తం సమాచస్తి, ఎప్పుడైతే ఈ రకంగా ఈ జడాధారి చెబుతూ ఉన్నాడో ఆకాశంలో నుంచి గంటలతో బంగారు గంటలతో నినదిస్తూ విమానం వచ్చేసేసింది. అది అందులో నుంచి చంద్రమౌళి చంద్రశేఖరుడు దిగాడండి. తచ్చుతి పుటే కిమపి స్వయమాది సది ఏం చెప్పాడో తెలియదు, ఆ చెవిలో ఏదో ఉపదేశించాడు. అనాఖ్యం యత్పరం జ్యోతి ఉచక్రామ తక్షణాత్ మన వాక్కు మనస్సులకు అతీతమైంది, మన వాక్కులతో చెప్పలేనటువంటి అకథనీయమైన పరంజ్యోతి ఏదైతే ఉందో ఆ పరంజ్యోతిలో వాళ్ళిద్దరూ లీనమైపోయినారు. ఎవరండి? కళావతి, మాల్యకేతు ఇద్దరు కూడా జ్యోతిలో పరంజ్యోతిలో లీనమైపోయినారు. ఉజతో నమోవర్త్మ దేవో విశ్వాలి, ఆయన కూడా మళ్ళీ చిన్నగా విమానం ఎక్కి ఆయన కాస్త వెళ్ళిపోయినాడు. అక్కడి నుంచి పైనుంచి వచ్చాడు, మంత్రోపదేశం చేశాడు, జ్ఞానోపదేశం, వీళ్ళందరినీ జ్యోతిలో జ్యోతిర్మయులు చేసి వెళ్ళిపోయినాడు. కాబట్టి అప్పటి నుంచి జ్ఞానవాపి అనే పేరు వచ్చిందయ్యా. సర్వ కుమారస్వామి చెబుతున్నాడు ఈ మాటలయ్యా, అన్ని తీర్థముల కంటే కూడా ముఖ్య తీర్థములన్నిటికంటే కూడా ప్రత్యక్షంగా జ్ఞానం ఇచ్చేటువంటిది. అక్కడే జ్ఞానం ఇప్పుడు జరిగింది కదా, శివుడు వచ్చి ఇచ్చాడు. ఇది సర్వజ్ఞానమయ్యి చేశా, ఇది సర్వజ్ఞానమయము, సర్వలింగమయము, సాక్షాత్తు శివమయము. ఇది మూర్తి జ్ఞాన కృత్తు, జ్ఞానమును ఇచ్చేటువంటి ఆ శివుని యొక్క మూర్తియే ఈ జ్ఞానవాపిక. అనేక తీర్థములు ఉన్నాయి, అనేకములు వెంటనే మనకు పవిత్రతను కలిగించే ఉన్నాయి, కానీ జ్ఞానవాపిలో 16 ఉంటూ కూడా తీర్థములు పనికిరావు. జ్ఞానవాప్చ ఈ జ్ఞానవాపి యొక్క సముత్పత్తిని ఎవరైతే వింటారో శ్రద్ధగా, వాళ్ళకి ఎప్పటికీ జ్ఞాన విభ్రంశం ఉండదు. మరణ సమయంలో కూడా స్మృతి ఉంటుంది, మరిచిపోవడం, జ్ఞాన విభ్రంశం ఉండదు. ఇది చాలా గొప్ప కథ. ఇది మహాపాతకములన్నీ నశిస్తూ ఉంటాయి. ఇది పార్వతీదేవికి పరమేశ్వరుడికి కూడా ఈ కథ అనేటువంటిది ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఇది చదివినా చదివింప చేసినా విన్నా శ్రద్ధతో జ్ఞానవాపి యొక్క శుభాఖ్యానం వాళ్ళంతా శివలోకానికి వెళ్తారు. ఇది స్కందపురాణే కాశీఖండే. జ్ఞానవాపి ప్రశంసనన్నామ చతుర్థింశత్రోధ్యాయ సమాప్త. హరి ఓం తత్సదు. ఈ రకంగా ఈరోజు జ్ఞానవాపి యొక్క గొప్పతనాన్ని గురించి మనం వివరంగా చెప్పుకున్నాం. ఈ రకంగా కాశీలో ఉన్న విశేషాలన్నీ రోజు వస్తూ ఉంటాయి. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీశివాయ నమః. మంగళం శ్రీమహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయనే అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళం. ఓ నమః పార్వతీపతయే.